गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री नान परमात्मने नमः।
थैंक यू कृष्णा। ओम श्री नान परमात्मने नमः। సంధ్య అంటే నేను అనుకున్నది కాదు ఇది, యాక్చువల్గా అనుకోకుండా మా ప్రయాణం కలకత్తా. ఆంటీ వస్తారని ఆవిడ అనుకోలేదు, నేను వెళ్తానని నేను అనుకోలేదు. దైవికంగా అందరం క్లబ్ అవడం జరిగింది అన్నమాట. సో అంటే గాడ్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతూ మనకి ఏ ప్లాన్ లేకుండా ఆయన ప్లాన్కి అనుకుండా మనం వెళ్ళిపోతూ ఉంటే ఎంత అద్భుతంగా జరుగుతుందో మనకి ప్రతి అడుగునా చూపించారు గురువుగారు లైఫ్ పొడుగున. బట్ అంటే కోవిడ్ టైం తర్వాత ఎవరి ప్రయాణాలు వాళ్ళు చేసుకోవడం పెద్ద ఎవరు అంటే ఎక్కువ భక్తులు కలవడం జరగలేదు ఫ్రమ్ కోవిడ్ టైం. ఎప్పుడైనా తటస్థ పడితే కలవడం హ్యాపీగా మాట్లాడుకోవడం తప్ప కలిసి ఉండడం అనేది యాక్చువల్గా ట్రావెలింగ్ ఇదే ఫస్ట్ టైం నాకు సంధ్యాంతితో. ఇట్ వాస్ సో వండర్ఫుల్. చక్రపాణి గారు లక్ష్మి లక్ష్మిని చూసి చాలా కాలం అయింది, కనెక్ట్ అయ్యి కూడా చాలా కాలం అయింది మాట్లాడి. సో ఎప్పుడో నాన్నగారి దగ్గర అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుని ఉన్నట్టుగా నాన్నగారి సన్నిధిలో ఉన్నట్టే గడిచిపోయినాయి ఆ 5 రోజులు. 4 డేస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ట్రిప్ అనమాట. అండ్ రామకృష్ణ మట్టుకి వెళ్ళడం, దక్షిణేశ్వర్, వేలూరు మట్టు ఇది వరకు ఆల్రెడీ చూసున్నా కూడా దీస్ ఆర్ హోలీ ప్లేసెస్ అండ్ అక్కడికి వెళ్ళగానే వాళ్ళ హోలీ వైబ్రేషన్స్ తెలుస్తూ ఉంటాయి. సో ఆంటీకి చాలా హార్ట్ ఫెల్ట్ గా అనిపించి ఈ సండే ఎవరు లేకపోతే చెప్దాం ఉషా అంటే ఓ తప్పకుండా ఆంటీ అన్నాను. సో సంధ్య అంటే ఆవిడ అక్కడ ఫీల్ అయిన ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మనతో షేర్ చేసుకుంటారు ఇప్పుడు. ఓం శ్రీ నాన్న పరమాత్మే నమః. వండర్ఫుల్. ఎందుకంటే రామకృష్ణుడి గురించి నాన్నగారు చెప్పకపోతే మనకి అంత హార్ట్ టచింగ్ అంత ఇంటిమేట్ గా రామకృష్ణుడి లైఫ్ కానీ వివేకానంద లైఫ్ కానీ వీళ్ళందరిది కూడా హార్ట్ ఫెల్ట్ గా మనకి నాన్నగారు చెప్పడం వల్ల వాళ్ళని జీవించి చూపించడం వల్ల మనకి అంత కనెక్షన్ అందరు మహాత్ములతో కలిగింది. అక్కడ ఆంటీ ఏం ఫీల్ అయ్యారు అనేది ఇప్పుడు మనతో షేర్ చేసుకుంటారు.
ఆంటీ మీ వాయిస్ వినిపించట్లేదు.
ఇంకా స్టార్ట్ చేయలేదమ్మా, చెప్పండి ఆంటీ.
నాన్నగారు మనకి రామకృష్ణుని ఎంత దగ్గరగా మన హృదయానికి అందించారు అనేది మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత అది బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే నాన్నగారు మనకి ఆయన హృదయాన్ని రామకృష్ణు టీచింగ్ని ఆయన హృదయాన్ని మనకి పట్టి ఇవ్వకపోతే మనకి అంత అలాగా హృదయానికి హత్తుకునేటట్లుగా ఉండవు. అది ఆ ఎక్స్పీరియన్స్ మనకి విని ఉండాలి, ఆయన మీద గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి ఆయన లోకానికి ఈ భూమి మీదకి వచ్చి ఆయన చేసిన పని, ఆయన చూపించిన ప్రేమని నాన్నగారు మనకి అంత దగ్గరగా అంత క్లోజ్ గా ఆయన్ని మనకి తీసుకొచ్చారు కాబట్టి మనకి అంత ఫీలు ఆయన ఔన్నత్యం తెలిసిన తర్వాత వెళ్ళటం అనేది అంతకు ముందు వెళ్ళిన దానికన్నా తెలిసిన తర్వాత మన హార్ట్ కి ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళటం అనేది మనకి చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే నాన్నగారు ఎప్పుడు వాయిస్ వినిపిస్తాందమ్మా?
కొంచెం లౌడ్ గా అంట చెప్పమంటున్నారా అంటే చెప్పండి అంటే కొంచెం లౌడ్ గా చెప్పండి.
అంటే నాకు ఎందుకు చెప్పాలనిపించింది అంటే మామూలుగా తొందరగా నేను చెప్తాను అన్ను, కానీ అక్కడ నాన్నగారు హృదయం కానీ భగవాన్ హృదయం కానీ మనకి అంత దగ్గరగా మనల్ని తీసుకుని వాళ్ళు మనల్ని ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ వైబ్రేషన్స్, అక్కడ ఉన్న ఔన్నత్యము, ఆ ప్లేస్ లో ఉన్న ఔన్నత్యము, రామకృష్ణుల్లో ఉన్న ఔన్నత్యము మనకి అందుతుంది అంటే ఒక్కసారి మనం కూడా ఈ ట్రిప్ ద్వారా రామకృష్ణుడు ఔన్నత్యాన్ని గురువు గారి మాటల్లో మళ్ళీ మనం చెప్పుకోవచ్చు అనిపించింది. అంటే ప్రత్యేకించి మనం రామకృష్ణుడిది ఎక్కువగా చెప్పాం, ఏదో నేను జున్నూరు వెళ్ళినప్పుడు ఆయన జయంతికి అలాగా చెప్తాను, కానీ రామకృష్ణుడి జయంతికి మనం ఎక్కువగా అంటే వివేకానందుడు అంటే నాన్నగారిని అందరూ ఏమనేవారంటే మీకు భగవాన్ దానికన్నా కూడా వివేకానందుడి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అనేక మంది వచ్చి ఆ వివేకానందుడి లక్షణాలు, ఆయన హృదయం అంటే మనల్ని ఎలా నిద్ర లేపాలి, అంటే వివేకానందుడిని ఈ భూమి మీదకి తీసుకొచ్చుకున్నాడు రామకృష్ణుడు, భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పని చేయటానికి భూమి మీదకి వస్తా వివేకానందుడిని తీసుకొచ్చుకున్నాడు సహాయంగా. అలాగే వాళ్ళిద్దరూ నరనారాయణులిద్దరూ భూమి మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత నాకు ఆ దక్షిణేశ్వర్ చూసిన తర్వాత మా కాళీ, కాళీమాత తన బిడ్డకి ఎంత అందమైన ప్లేస్ని ఆయన ఉండటానికి, కానీ ఆవిడ కూడా అసలైన ఓల్డ్ టెంపుల్ కన్నా ఈ కొత్త దక్షిణేశ్వర్లో మా కాళీమాత యొక్క సౌందర్యం అంతా వ్యక్తమవుతుంది. ఆవిడ వైబ్రేషన్స్ అన్నీ కూడా అక్కడ ఆవిడ ఆయన కోసం మళ్ళీ రాసమణి దేవి ద్వారా ఆవిడ ఒక గుడి కట్టించుకుని రామకృష్ణుణ్ణి శారదామాతని అక్కడ ఉంచుకుని ఆవిడ పనిని ఈ భూమి మీద ఆవిడ పనిని రామకృష్ణుడి ద్వారా చేయించుకుంది. అంటే అబ్బే రామకృష్ణుడి యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క ప్రేమ, మా కాళీమాత మీద ఆయనకున్న ప్రేమ దక్షిణేశ్వరికి వచ్చేస్తుంది ఆవిడ, ఆయన ప్రేమకి ప్లేసే మార్చేస్తుంది. సిటీలో ఆవిడది ఓల్డ్ టెంపుల్ ఉంది, అక్కడి నుంచి రామకృష్ణుడి కోసం ప్లేస్ మార్చుకుని వచ్చేసి ఆయనకి అనువుగా ఉండి ఆయన్ని అలాగా తీర్చిదిద్దుకుంది. నాకు అక్కడంతా అంటే ఆ కాళీమాత యొక్క సౌందర్యం అంతా మనకి అంతటి సౌందర్యం ఎలా వ్యక్తమైంది అంటే రామకృష్ణుడు భక్తుడి యొక్క హృదయాన్ని బట్టి ఆవిడ అంత సౌందర్య రాశిగా అక్కడ వ్యక్తమవుతుంది.
ఎందుకంటే ఆ హాల్ 16 ఇయర్స్ రామకృష్ణుడు పడుకుని అక్కడ అక్కడ నివసించి అక్కడ ఆయన ఎక్స్పీరియన్సెస్ ఎక్స్టాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఆ సమాధి స్థితి, మళ్ళీ రకరకాల స్పిరిచువల్ అవేకనింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆ హాల్లో కలిగినవి అని చెప్పి దక్షిణేశ్వర హాల్ ఉంది కదా పెద్ద హాల్, రాణి రాస్తాని కట్టించింది ఆ హాల్లో పిక్టోరియల్ ప్రజెంటేషన్ ఉంది. తర్వాత అక్కడ రాసిందనమాట కాళికామాత నైట్ ఆయన పడుకున్నప్పుడు గజ్జల సవ్వడి చేసుకుంటూ పరుగులు ఎత్తుకుంటూ ఆ మెట్లెక్కి ఆ టెరస్ మీదకి వెళ్ళిపోయి ఆ నదికి అవతల ఉన్న కలకత్తా నగరాన్ని ఆవిడ జుట్టు విరపోసుకుని నుంచుని అలాగ మొత్తం కలకత్తా సిటీని అంతా చూస్తూ ఉంటుందంట. సో రామకృష్ణుడు ఫాలో అయ్యి ఆవిడ వెనకాలే వెళ్ళి టెరస్ మీద నుంచుని అమ్మ ఏం చేస్తుంది అని చూస్తే మొత్తం ఆ సిటీని అంతా కూడా ఆవిడ గమనిస్తూ బ్లెస్ చేస్తూ ఉన్నట్టుగా అనిపించేదంట ఆయనకి. తర్వాత కాలంలో రామకృష్ణుడు కూడా అలా టెరస్ కు వెళ్ళడం, అక్కడ టెరస్ నుంచి ఈ కలకత్తా వైపు చూడడం, నెదవతల గట్టి గట్టిగా రంకెలు పెట్టడం, ఏంటి ఎక్కడున్నారా మీరు, ఎప్పుడొస్తారా నా దగ్గరికి అని శిష్యుల కోసం ఆయన ఎదురు చూపు, చాలా బ్యూటిఫుల్ కదా అండి. అంటే మీ గ్రీష్మ ఆంటీ వాయిస్ కట్ అవుందా?
కట్ అయినట్టుంది, వన్ సెకండ్. ఆంటీ ఉన్నారా? ఆంటీ సంధ్య ఆంటీ, సంధ్య ఆంటీ,
ఆంటీ వినిపిస్తుందా? ఆంటీ వాయిస్ కట్ అయినట్టుందమ్మా. సంధ్య ఆంటీ
కట్ అయ్యారు, జాయిన్ అవుతారు అనుకుంటా.
సో దిస్ కలకత్తా ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ బై ఇట్ సెల్ఫ్. నాన్నగారు లాస్ట్ లో 3 మంత్స్ ఆర్కే 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 అంటూ ఆయన స్మరిస్తూ ఆ లాస్ట్ లో నేను శంకరాచార్య వారి దుఃఖ పట్టుకుని అందరు మహాత్ముల్ని అంటే ఇంటెన్స్ గా జీవించేశారు. సో ఆయన వెళ్ళిన తర్వాత కోవిడ్ కి ముందు ఒక 1 వీక్ వెళ్ళి స్టే చేసి అన్ని ప్లేస్ లోని కూర్చుని మెడిటేట్ చేసుకుని ఆర్ట్లు అటెండ్ అయ్యి ఎంజాయ్ చేసి వచ్చాము. అదొక ఎత్తు అయితే ఇప్పుడు అంటే నాన్నగారి దగ్గర ఇక్కడ హైదరాబాద్ లో భక్తుల్లో క్లోజ్ గా మేము కూర్చునే వాళ్ళంతా కూడా 30 ఏళ్ళ నుంచి కలిసి కూర్చున్న వాళ్ళందరం ఇదే ఫస్ట్ టైం ఇలా కలిసి వెళ్ళడం. సో ఇట్ ఫెల్ట్ సో డివైన్ అండ్ బ్లెస్డ్, ఏదో నాన్నగారి దగ్గర ఉండి తీసుకెళ్లి అన్ని చూపించిన ఫీలింగ్ వచ్చింది అనమాట. జయాంటీ వాళ్ళ గ్రూప్ ఒక 30 మంది వెళ్ళారట, వెళ్ళి వాళ్ళు ఉండి వచ్చేసారు, వచ్చేసిన రోజు మేము అక్కడ దిగామన్నమాట. సో వాళ్ళకి అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, వాళ్ళు షేర్ చేసుకుంటారు అనదర్ వీక్. సంధ్య ఆంటీ మేమంతా కలిసి వెళ్ళడం అనేది వండర్ఫుల్ థింగ్. మీరు కంటిన్యూ చేయండి ఆంటీ, ఇందాక కట్ అయింది.
నువ్వు చెప్పు పర్వాలేదు. అంటే నాకు రామకృష్ణుడి కోసం దక్షిణేశ్వర్లో కాళీమాత మళ్ళీ భూమి మీదకి వచ్చి ఎంతో సౌందర్యంగా అద్భుతంగా ఆవిడ దయని ప్రేమని రామకృష్ణుడి ద్వారా ప్రపంచానికి ఆవిడ యొక్క వెలుగుని వర్షింపచేసింది, ఆవిడ యొక్క ప్రకాశాన్ని, ఆవిడ యొక్క దయని. ఆవిడ నాకు ఎంతో అద్భుతమైన సౌందర్య రాశిగా కనిపించింది అక్కడ. ఆ ప్లేసు ఆవిడ ఆవిడ బిడ్డ కోసం రామకృష్ణుడు కోసం ఎన్నుకున్న ప్లేస్ లాగా అక్కడ నాకు ఆ అనుభూతి వచ్చింది. ఎంత అద్భుతంగా వాళ్ళు వాళ్ళ పని చేయటానికి భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత అద్భుతంగా చూసుకుంటారు, అలా కాళీమాత రామకృష్ణుడిని అద్భుతంగా అక్కడ ఉంచుకుని ఆవిడ పని అంతా అక్కడ చేయించుకుంది అనిపించింది నాకు. అంటే ఆ ఓల్డ్ టెంపుల్ ఏంటంటే అది పాత ఓల్డ్ టెంపుల్, అక్కడ ఎక్కువగా రామకృష్ణుడికి కానీ ఇన్నర్ పవర్ని అంటే ఆ స్పిరిచువల్ పవర్ని అక్కడ స్ప్రెడ్ చేయటం కన్నా ఆవిడ ఈ ప్లేస్ లో ఎన్నుకుని రాసమణిదేవి ద్వారా గుడి కట్టించి మరీ రామకృష్ణుడికి ఆ ప్లేస్ ని అప్పజెప్పింది. ఆవిడ ఆ ప్లేస్ ద్వారా రామకృష్ణుడి ద్వారా లోకానికి వ్యక్తమైంది. అంటే ఆ పాత గుడి ఓల్డ్ టెంపుల్ ఉంది కదా కాళీమాత టెంపుల్, అక్కడ బాహ్య దృష్టి ఎక్కువగా ఉంది, ఆ ఎమోషనల్ గా ఉన్నారు అందరూ. బాహ్య దృష్టి అంటే మన దేహ అవసరాల కోసం మనం
భక్తి చెందించడం,
అది ఎక్కువగా కనిపించింది నాకు. దేహ అవసరాల కోసం బాహ్య దృష్టి ఎక్కువగా కనిపించింది. అక్కడ మాట అక్కడ శక్తివంతంగా ఉంది, కానీ ఆవిడ రామకృష్ణుడు ద్వారా ఈ లోకానికి స్పిరిచువల్ పవర్ని
అవుతూ నడుపుతుందమ్మా. అంటే వాయిస్ రావట్లేదు
నా కూడా. ఈ ప్లేస్ లో ఎక్కువగా ఆవిడి ఈ ప్లేస్ ని ఎన్నుకుని మరి రామకృష్ణుడి ద్వారా చేయించుకుంది అనిపించింది. అందుకని నాకు సంతోషం వచ్చేస్తుంది. ఆ ప్లేస్ లో ఉన్న వైబ్రేషన్స్ కానీ ఆవిడ వ్యక్తమైన విధానం కానీ ఆవిడ వ్యక్తమయ్యి ఆ గురువు ద్వారా ఆ రామకృష్ణుడి ద్వారా ఈ లోకానికి ఆవిడ ఎంతో స్పిరిచువల్ పవర్ ని ఆ శక్తిని అనుగ్రహించింది. అనుగ్రహించేటప్పుడు కూడా ఇన్నర్ పవర్ ని అనుగ్రహించేటప్పుడు ఆవిడ ఎలా ఉంటుంది, ఏ బాహ్య దృష్టితోటి దేహ అవసరాల కోసం మనం ఎమోషనల్ గా ఆ ఎమోషనే డివోషన్ అనుకుంటా, దేహ అవసరాల కోసం బాహ్య దృష్టితోటి మనం ఉన్నప్పుడు ఆవిడ వ్యక్తమైంది ఒకలా ఉంది. ఇక్కడ బయట ఆపోజిట్ గా అంత అద్భుతంగా ఈ ప్లేస్ అంతా కూడా రామకృష్ణుడు
కొంచెం కనెక్షన్ కట్ అవుతున్నట్టుంది. దక్షిణేశ్వర్ కాశీపూర్ గార్డెన్, కాశీపూర్ గార్డెన్ లో రామకృష్ణుడు లాస్ట్ 6 మంత్స్ ఆ కల్పతరు అనే చెట్టు దగ్గర జనవరి 1 రోజు వాకింగ్ కి వచ్చి అక్కడ మొత్తం అంటే సన్యాస డివోటీస్ కాకుండా సంసారంలో ఉన్న డివోటీస్ ని బ్లెస్ చేసి అక్కడికి వచ్చేసరికి వన్ ఆఫ్ ది డివోటీస్ అన్నారంట, ఎంత అద్భుతము, ఎవరైతే రాముడు ఎవరైతే కృష్ణుడో రామకృష్ణుడు అని ఆల్రెడీ రామకృష్ణుడు చెప్తున్నారు కదా అవతార, నా గురించి ఏమనుకుంటున్నావు అని అడిగితే అప్పుడు అసలు రాముణ్ణి కృష్ణుణ్ణి వాల్మీకి అదే రాముణ్ణి వాల్మీకి కూడా మాటల్లో పెట్టలేకపోయాడు, నీ గురించి నేను మాటల్లో ఏమని చెప్పను అన్నాడంట. అలా అన్న వెంటనే సమాధిలోకి వెళ్ళిపోయారంట రామకృష్ణుడు. సమాధిలోకి వెళ్ళిపోయి ఎక్స్ట్రసీలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా స్పిరిచువల్ అవేకనింగ్ అయిపోవాలని అమ్మని కోరుకుంటున్నానని చెప్పి వాళ్ళందరి హృదయాన్ని ఆయన బటన్ వెలతో టచ్ చేసి ఇలా రాశారంట. అంతే మొత్తం అలా టచ్ అందరినీ టచ్ చేసుకుంటూ ఆ హార్ట్ ని ఇలా ప్రెస్ చేసి ఈ అవుట్ సైడ్ ఇలా స్ట్రోక్ ఇచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళకి స్పిరిచువల్ అవేకనింగ్ కలగడం, అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కలగడం. అంటే ఎవరి నేచర్ ని బట్టి వాళ్ళకి ఒకళ్ళకేమో వాళ్ళ ఇష్ట దైవం దర్శనం ఇవ్వడం, ఒకళ్ళకేమో అద్భుతమైన ఎక్స్టసీ వచ్చేసి అంటే లాఫ్టర్ అనమాట, అంటే కారణం లేకుండా గట్టి గట్టిగా నవ్వడం, కొంతమంది ఏడవడం, అలా ఎవరి ఎవరి స్వభావం అంటే ఎవరి నేచర్ ని బట్టి వాళ్ళకి అవేకనింగ్ కలిగినప్పుడు వాళ్ళు అలాగే ఎక్స్టాటిక్ గా బిహేవ్ చేశారట. సో కల్పతరువు డే అని జనవరి 1 ఎవ్రీ ఇయర్ రామకృష్ణ మఠంలో అందుకే దాన్ని చేస్తారు. ఎందుకంటే ఆయన సమాధిలోకి వెళ్ళిపోయి భక్తులందరినీ సమాధిలోకి తీసుకెళ్లిపోయి మీ అందరినీ నేను స్పిరిచువల్ అవేకనింగ్ తో బ్లెస్ చేస్తున్నానని చెప్పి అది ఇచ్చి హీ గిఫ్టెడ్ ఇట్ టు దెమ్ అన్నమాట. అక్కడ రాసింది కరెక్ట్ గా సన్యాస భక్తులందరూ ఇంట్లో ఉన్నారంట, ఈయన గార్డెన్ లోకి వచ్చి చెట్టు కింద జరిగిన ఇన్సిడెంట్ ఇది. సంసారంలో ఉన్న భక్తులు అంటే రామకృష్ణుడి దగ్గర క్లోజ్ గా ఉన్న వాళ్ళలో ఫ్యామిలీ మెన్ అనమాట వీళ్ళు. తర్వాత వీళ్ళు మట్టి కోసం చాలా చేసి దాన్ని చాలా అభివృద్ధి చేసి చాలా ఫండింగ్ చేసి దాని అభివృద్ధికి చాలా కారణం అయ్యారు. సో అంటే అది చూసినప్పుడు మా అందరం మేమందరం అక్కడ నుంచి ఒక ఫోటో తీసుకున్నాం, ఎందుకంటే మేము మనమందరం కూడా సంసారమే కదా, ఏదో ఆయన తీసుకొచ్చి ఇక్కడ బ్లెస్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది అనమాట. అంటే ద మోటో ఆఫ్ యువర్ లైఫ్, ద గోల్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ అవేకనింగ్ కదా. నాన్నగారు మొత్తుకుని ఈ అవేకనింగ్ కోసం మనం ఈ భూమి మీదకి వచ్చాము, ఈ మానవ జన్మని మనం వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పి స్పిరిచువల్ అవేకనింగ్ రావాలని, మనందరం ఏనుగులు లాంటి వాళ్ళం అవ్వాలని, మనం చీమలుగానే నాన్నగారి దగ్గరికి వెళ్ళినా కూడా మనల్ని స్పిరిచువల్గా ఏనుగుల్ని చేసి చూడాలని ఆయన తపన పడ్డారు, బ్లెస్ చేశారు. ఆంటీ చెప్పండి, ఆంటీ డిస్కనెక్ట్ అయ్యారు.
నేను మధ్యలో కట్ అయిపోతాను కదా, కంటిన్యూ చేయి, నేను ఎప్పుడన్నా మధ్యలో జాయిన్.
సో ఇప్పుడు వస్తాను ఆంటీ, ఇప్పుడు వాయిస్ వస్తుంది చెప్పండి.
అంటే మనకి అక్కడ భక్తి పేరు మీద బాహ్య దృష్టితోటి మనం భగవంతుణ్ణి ఆరాధించినప్పుడు, అమ్మని ఆరాధించినప్పుడు అది ఎలా ఉంటుంది? ఇక్కడ ఇన్నర్ పవర్, ఆ మానసికంగా ఆవిడతోటి ఆ ప్రేమ, ఆప్యాయత, సాత్వికమైన ప్రేమ, అదంతా మనకి ఇక్కడ దక్షిణేశ్వర్లో ఆవిడ సాత్వికమైనటువంటి ప్రేమ ఇన్నర్ పవర్ ని ఎక్కువగా ఆవిడ ఇక్కడ ప్రసరింపచేసింది, ప్రవహింపచేసింది. అంటే మనకి ఎప్పుడూ కూడా ఈ గురువులందరూ కూడా బాహ్య దృష్టితోటి ఆ దేహ అవసరాల కోసమే కాకుండా ఇన్నర్ పవర్ ని షేర్ చేయటంలోనే వాళ్ళ అవసరాలు, దేహ అవసరాలన్నీ కూడా తీరిపోతా ఉంటాయి. కేవలం దేహ దృష్టి, బాహ్య దృష్టి, ప్రపంచంలో ఈ అంటే ఈ దేహం ఈ ప్రపంచంలో బతకటానికి కావలసిన అవసరాల కోసం కోరుకుంటే ఎలా ఉంటుంది తల్లి, భగవంతుడు ఎలా ఉంటాడు? మనం ఇన్నర్ గా ఆయన్ని పొందాలి, ఆవిడ్ని పొందాలి అనే ఆ కాంక్ష, ఆర్తి, ఆప్యాయత ఉంటే ఆవిడ ఎలా ఉంటుంది అని ఆ రెండు ప్లేసుల్లోని డిఫరెన్స్, ఆవిడ అనుగ్రహం సేమే కానీ ఆ రెండు ప్లేసుల్లోని అది నాకు తేడా కనిపించింది అన్నమాట. అంటే మనం బాహ్యంగా ఒక గురువు ఫోల్డ్ లోకి రానప్పుడు బాహ్యంగా ఈ దేహానికి సంబంధించిన, లోకానికి సంబంధించిన అవసరాలే అడుగుతూ ఉంటాం. బాహ్య దృష్టి తప్పితే మనకి అంతర్దృష్టి ఉండదు. అందుకని చెప్పేసి ఆవిడ మనకి పరిపూర్ణంగా వ్యక్తం అవుతాం. ఇక్కడ ఎప్పుడవుతే ఆవిడ మీద ప్రేమతోటి నిరంతరం రామకృష్ణుడు అమ్మ 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 అని పిలిచి ఆవిడతో నిరంతరం మాట్లాడతా ఆవిడకి ఆ ప్రేమ ఆప్యాయతని నిరంతరం ఆవిడతో సంభాషించటం, నిరంతరం ఆవిడతోటే ఉండటం, ఆయన దాని వల్ల మనకి ఏంటంటే ఆ మనకి అంతర్దృష్టి కావాలి అంటే అలాగా నిరంతరం మనం భగవంతుడితోటి ఆ క్లోజ్నెస్ ని ఫీల్ అవ్వాలి. కపటం లేకుండా భగవంతుణ్ణి, గురువుని ప్రేమించాలి. ఆ గురువు యొక్క గొప్పతనం, అమ్మ కాళీ యొక్క గొప్పతనం రామకృష్ణుడి యొక్క ప్రేమలో మనకి కనిపిస్తుంది. అలాగే గురువు యొక్క గొప్పతనం మళ్ళీ వివేకానందుడి ద్వారా బెల్లూరు మట్లో అవ్యక్తం అవుతుంది. అంటే మనం ఎంత కపటం లేకుండా మనం ప్రేమిస్తే అంత కపటం లేకుండా వాళ్ళు కూడా మనకి వ్యక్తం అవుతారు. మనం నిరంతరం వాళ్ళతో అంతర్యామిగా వాళ్ళు ఉన్నారు అనే విశ్వాసంతో వాళ్ళని పొందాలి, వాళ్ళ యొక్క దయని పొందాలి, ఆ జ్ఞానాన్ని పొందాలి అని ఆర్తితోటి నిరంతరం ఆర్తి ఉండాలి. ఆ క్లోజ్నెస్ ఫీల్ అవుతేనే వాళ్ళతోటి మనం నిరంతరం మాట్లాడుకోగలుగుతాం. ఆ క్లోజ్నెస్ లేకపోతే ఏమవుతుంది, ఎక్కడో ఉన్నారు అనుకోకుండా ఆ దక్షిణేశ్వర్లో నిరంతరం ఆయన క్లోజ్నెస్ తోటి మనందరికీ భక్తి పేరు మీద అమ్మని ఎలా పిలవాలి, గురువుని ఎలా పిలవాలి, గురువుతో నిరంతరం ఎలా అనుబంధాన్ని పెంచుకోవాలి, ఓపెన్ గా మనం ఎలా జీవించాలి అనేది నాకు బాగా కనిపించింది అక్కడ. అంటే ఆయన ఓపెన్నెస్, కపటం లేకుండానే ఉంటేనే భగవంతుడు మనకి పిలిస్తే పలుకుతాడు, కపటం ఉంటే ఆయన పలకడు అని నిరంతరం రామకృష్ణుని గురించి నాన్నగారు చెప్తా ఉండేవారు. అంటే కపటం లేకుండా ఉండాలి, ఎవరితోటి, భగవంతుడితోటి కపటం లేకుండా ఉండాలి, ఓపెన్ గా ఉండాలి, మన హృదయాన్ని ఓపెన్ చేసి వాళ్ళని పొందటం కోసం, వాళ్ళ ప్రేమని పొందటం కోసం, దయని పొందటం కోసమే మనం వాళ్ళకి పిలవాలి, వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే ప్రాముఖ్యత ఒక శిష్యుడు గురువుకి ఇవ్వాలి, అలాగే రామకృష్ణుడు మొదటి ఇంపార్టెన్స్ ని, ఫస్ట్ ఇంపార్టెన్స్ అండ్ గ్రేట్ ఇంపార్టెన్స్ కాళీమాతకే ఇచ్చాడు. మనం కూడా జ్ఞానం పొందాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెన్స్, గ్రేట్ ఇంపార్టెన్స్ మన పాటలో గురువుకి ఇచ్చి తీరాలి. ఓపెన్ గా ఉండాలి, వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆ గ్రేట్ ఇంపార్టెన్స్, ఇవ్వాలి, ఇస్తేనే వాళ్ళు పలుకుతారు, లేకపోతే వాళ్ళు మనకి స్పందించరు. మనం ఓపెన్ గా ఉండాలి అనేది రామకృష్ణ నిరంతరం చూపించాడు. అంటే మనకి భగవంతుడు మనకి ఎంత క్లోజ్ గా ఫీల్ అవుతే వాళ్ళు కూడా మనకి అంత పిలిచిన క్షణాన్నే పలుకుతారనమాట. ఆ క్లోజ్నెస్ లేకపోతే మనం ఆయన ఎక్కడ, అసలు కాళీమాతని ఆయన విగ్రహంగా అనుకోలేదు, సజీవంగా ఫీల్ అయ్యి ఆయన ఆయన ఆవిడతోటి అనుబంధం, సజీవమైన విశ్వాసం, ఆవిడ అక్కడ ఉంది అనే విశ్వాసం. అంటే మనం ఏదైనా ఈ జ్ఞానాన్ని పొందాలి అనుకున్నప్పుడు కానీ మనం ఒక విగ్రహాన్ని విగ్రహం అంటే కనుక అక్కడ రాయి కనిపిస్తుంది మనకి. రాయి 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 అంటే ఆవిడ సజీవంగా ఏం చూస్తాము, విగ్రహం కాదు అక్కడ, కాళీ మా ఉంది అనుకుంటేనే అక్కడ మా ఉంటుంది. లేకపోతే అది విగ్రహంగా కాకుండా సజీవంగా వాళ్ళందరూ, రామకృష్ణుడే కాదు వివేకానందుడే కాదు, వాళ్ళు 16 మంది కూడా ఏ మఠం స్థాపించినా ఎక్కడ రామకృష్ణుని పెట్టినా వాళ్ళు అయి సజీవంగా ఫీల్ అయ్యి ఆయనకి ప్రతిదీ చేశారు. అందుకని చెప్పేసి వాళ్ళు తరించి వాళ్ళతో పాటు మిగిలిన భక్తులకి మార్గాన్ని చూపించారు. అంటే మనం ఎప్పుడూ కూడా సజీవమైన దృష్టితోటే చూడాలి, కానీ అది విగ్రహం విగ్రహం అనుకుంటే మనకి ఆవిడ పిలిస్తే పలకదు. అక్కడ సజీవమైన విశ్వాసం, భక్తుడి కపటం లేకుండా ఉండాలన్నమాట. అంటే ఆ క్లోజ్నెస్, ఆ గురువు యొక్క దయ వల్ల క్లోజ్నెస్ వస్తేనే, ఆ ఓపెన్నెస్ వస్తేనే మనం, అంటే మనకి ఆయన క్లోజ్ గా ఉన్నాడు, మనలో ఉన్నాడు, అంతటా ఉన్నవాడు మనలో ఉన్నాడు, మనం పిలిస్తే పలుకుతాడు అనే స్ఫురణ మనకి ఆయన ఇస్తున్నాడు. కానీ మనం ఏంటంటే ఆ స్ఫురణని వదిలేసి ఆయన్ని ఒక ఫోటోగానో ఒక విగ్రహంగానో అలాగ మనం పిలిస్తే, ఎప్పుడన్నా ఏదన్నా పూజ చేసి ఒక దండేస్తే అదే చాలా, అలా కాదు. మనం జ్ఞానం పొందాలి అంటే సజీవమైన విశ్వాసం ఉంటేనే వాళ్ళు కూడా వెంటనే మనకి వాళ్ళ దయని వాళ్ళ అనుగ్రహాన్ని మన మీద వర్షింపు చేస్తారు. అంటే మనం ఫీల్ అవ్వకుండా వాళ్ళని ఇన్నర్గా వాళ్ళు మన లోపల ఉన్నారు, అంతటా ఉన్నారు, వాళ్ళని పరిమితం చేయకూడదు. ఏదో ఒక ప్లేస్కో ఒక దానికో పరిమితం చేయకూడదు, కానీ వాళ్ళని ఎంత క్లోజ్గా ఉండి వాళ్ళు మన హార్ట్ ఓపెన్ చేసి ఎంత ఆర్తితోటి ఉంటేనే వాళ్ళు పలుకుతారు. మనకి ఈ జ్ఞానం పొందాలి అనుకున్నప్పుడు మనం సాత్వికంగా ఉండాలి, సాత్వికమైన దృష్టితోటే మనం సజీవంగా వాళ్ళని పిలిస్తే పలికేటట్లుగా మన హృదయాన్ని కూడా అలాగుంచుకోవాలి. మనం పిలుస్తామంటే హార్ట్ఫుల్ గా పిలుస్తాం, ఆయన ఉన్నారు అనుకుంటే పిలుస్తాం, ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకుంటే పిలవం, మన లోపల ఉన్నాడు అనుకుంటే మనం వెంటనే, అది రామకృష్ణుడు నిరంతరం మాని పిలుస్తానే ఉంటాడు ప్రతి దానికి. ఆయనకి అవన్నీ తెలియదా అంటే తెలుసు, కానీ మనకి తెలియజేయటం కోసం కాళీమాతతోటి ఓపెన్ గా అన్ని చెప్తా ఉంటాడు. అమ్మా ఈ సంసారులు అస్తమాని సంసారులనే పంపిస్తున్నావు అని అడుగుతాడు. అడిగితే వీళ్ళకి ఏదో ఇచ్చే ఇవ్వాల్సింది ఇచ్చి పంపించే ముందు ఈ పని చేసి తర్వాత వాళ్ళని పంపిస్తాను అంటుంది. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు బాహ్య దృష్టితోటి అడిగితే వాళ్ళకి ఏదోటి ఇచ్చి పంపించేస్తారు, పండో ఫలమో దేహానికి సంబంధించినవి లోకానికి సంబంధించినవి. కానీ జ్ఞానాన్ని కోరుకున్నప్పుడు వాళ్ళని వాళ్ళతో ఉంచుకుని వాళ్ళని తీర్చిదిద్దుకుని వాళ్ళని, అంటే అసలు ఆ 16 మంది శిష్యుల్ని ఆయన ఆయనతో పాటు ఉంచుకుని ఆ ట్రైనింగ్కి తట్టుకోవటం అనేది వాళ్ళకి సాధ్యమైంది. అంటే వాళ్ళు కూడా స్పిరిచువల్ గా ఎలిఫెంట్స్ కాబట్టి అంత, అంటే ప్రతి దాంట్లోనే వాళ్ళకి ఆ క్రమశిక్షణ ఉంటుంది, మానసికంగా అంటే రామకృష్ణుడు ఎంత భక్తుడైనప్పటికీ, రాసమణిదేవి కట్టిన దక్షిణేశ్వరంలో ఆయన ఉన్నప్పటికీ, అమ్మ దగ్గరకు వచ్చి రాసమణికి వేరే తలంప కోటు తలంపు వస్తే ఆయన ఇంకా వెంటనే ఆవిడ్ని చెంప మీద కొట్టాడు. అంటే ఆయన ఎంత సాధనలో వాళ్ళ 16 మందిని ఎంత తీర్చిదిద్దినప్పుడు, ఆ తీర్చిదిద్దేటప్పుడు ఆ ట్రైనింగ్ తట్టుకోవటానికి వాళ్ళకి అర్హత యోగ్యత ఉంది కాబట్టి వాళ్ళు తట్టుకుని నిలబడి వాళ్ళని ఆ గురువుని తయారు చేసేసాడు. గురువుని తయారు చేసే గురువు రామకృష్ణుడు. అందుకని ఆ గురువులందరికీ కఠినమైనటువంటి శిక్షణ ద్వారా, అంటే దేహానికి క్రమశిక్షణ, మనస్సుకి కూడా ఆ బలంగా ఉండకపోతే వాళ్ళంత కఠినంగా ఆయన వాళ్ళని అన్ని నేర్పించక ట్రైనింగ్ ఇవ్వకపోతే వాళ్ళు ఆ తట్టుకునే శక్తిని ఆయన ఇచ్చి అంత ట్రైనింగ్నిచ్చి ఆయన ఈ ప్రపంచం మీదకి, భారతదేశం అంతటా ఈ ప్రపంచం అంతటా కూడా భగవంతుడు దయ ఎలా ఉంటుందో, గురువు దయ ఎలా ఉంటుందో వాళ్ళ ద్వారా లోకానికి కాళీమాత యొక్క దయని, గురువు యొక్క దయని ఆయన చాటి చెప్పాడు. అంటే కాశీపూర్ గార్డెన్ లో ఆయన ఆఖరి, అంటే ఎంతో కఠినంగా ఉంటుంది ఆ ట్రైనింగ్, తట్టుకున్నారు వాళ్ళు, తట్టుకున్నారు కాబట్టి రామకృష్ణుడు పని వాళ్ళు చెయ్యగలిగారు. అంటే బాహ్యంగా వాళ్ళు ఏమీ కోరుకోలేదు, వాళ్ళు కూడా ఏనుగులు లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ అంతటి శక్తిని ఇచ్చినప్పుడు తట్టుకోవటానికి కూడా అర్హత యోగ్యత ఉండాలి. ఆ ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటుంది. రామకృష్ణుడు ఎక్కడ రాజీ పట్టు అంటే వాళ్ళు అప్పటికప్పుడే తరించేటట్టే చూస్తాడు కానీ అయ్యో అని చెప్పేసి ఆయన ట్రైనింగ్ని అటు ఇటు మార్చడు. ఎందుకంటే రామణిదేవిని ఆవిడికి చిన్న తలంపు పూజ చేసేటప్పుడు ఆ తలంపు ఎక్కడో ఆవిడ మనసు వెళ్ళటానికి ఆయన ఒప్పుకోకుండా ఆవిడ్ని వెంటనే అలర్ట్ చేసి మళ్ళీ కాళీమాతను ఎంతో కృతజ్ఞత ఉంది. ఆవిడ బాగు చెయ్యాలి, ఆవిడ బాగుపడిపోవాలి. ఆవిడ ద్వారానే దక్షిణేశ్వరంలో కాళీమాత ఆయనకి అంత దగ్గరగా మొత్తం ప్రపంచానికి ఆవిడ అక్కడి నుంచి వెలుగును చూపించింది గురువు ద్వారా, రామకృష్ణుడు ద్వారా. అందుకని ఆవిడ యొక్క రుణం కూడా ఆయన వెంటనే ఎప్పుడో కాకుండా అప్పుడే ఆయన ఆ అనుగ్రహాన్ని చూపించేసి మార్చగల శక్తివంతుడు కాబట్టి ఆయన మార్చేశాడు. అంటే బాహ్య దృష్టితోటి ఉంటే మనం, వాళ్ళు కూడా మనకు బాహ్య దృష్టితోటి ఉంటున్నావా, లోకానికి సంబంధించి ఉంటే వాళ్ళు ఒకలాగా మనకి అంతటితోటి సరిపెట్టేస్తారు. మనకి లోక అవసరాలు తీరుస్తారు, దేహ అవసరాలు తీరుస్తారు, మన కోరికలు తీరుస్తారు. కానీ మన లోపల ఉన్నటువంటి అంతర్యామిగా మనలో ఇన్నర్గా ఉన్నటువంటి శక్తిని మనకి అందించరు. మనం వాళ్ళని పొందాలి అంటే, జ్ఞానం పొందాలి అంటే కనుక భక్తిలో మనం ఎంతో ఆర్తి ఉండాలి, కపటం లేకుండా ఉండాలి, వాళ్ళనే పొందాలి అని అంతర్దృష్టి ఉండాలి. ఆ అంతర్దృష్టితో పాటు మనకి వాళ్ళు ఏ ట్రైనింగ్ని ఇచ్చినా ఆ ట్రైనింగ్ని తట్టుకునేటట్లు కూడా ఉండాలి. ఆ ట్రైనింగ్ తట్టుకోకపోతే మనం శరణాగతి హైలీస్, ఆ శరణాగతి లేకపోతే కనుక మనం వాళ్ళ ట్రైనింగ్ని తట్టుకోలేము. ఎక్కడికక్కడ ప్రతి సెకను హుషా నీకు తెలుసు, నాన్నగారు చివరి ఆ 3 మంత్స్ 6 మంత్స్ ఎంత కఠినంగా, ఎంత అంటే అసలు మనం అందుకోలేనంత స్పీడ్ గా జరుగుతూ ఉంటుంది స్పిరిచువల్. అది తట్టుకునే వాళ్ళకే అది అందిస్తాడు. ఆ తట్టుకున్నారు వాళ్ళు అప్లిఫ్ట్ అయిపోతారు, ఆయన పనిని వాళ్ళ ద్వారా చేయించేసుకుంటారు. కానీ అంతలాగా అలర్ట్ గా ఉండి ఏ సెకండ్ ఆ సెకండ్ సరెండర్ అవుతేనే తట్టుకోగలుగుతారు. కానీ సరెండర్ అవ్వకుండా బాహ్య దృష్టితోటి ఉంటే వాళ్ళు జ్ఞానాన్ని అప్పటికప్పుడు ఈ జన్మలోనే పొందలేరు అన్నమాట. ఎప్పుడో
సర్జరీ ఎస్కేప్ అయిపోతారండి.
ఆ సర్జరీకి వాళ్ళు శరణాగతి
జరుగుతుంది.
సర్జరీ చెయ్యడు ఆయన్ని సజీవంగా మనం అసలు కాళీమాత యొక్క ప్రేమ అంతా దక్షిణేశ్వరంలో కనిపించింది. ఆయన సాధనల పేరు మీద నిరంతరం ఆర్తితోటి సంసారులందరినీ భక్తుల అందరినీ కూడా ఆయన తీసుకున్నారు. కానీ మళ్ళీ ఆయన యొక్క గురువుని తయారు చేసేటప్పటికీ మామూలు భక్తులకి ఒక రకమైనటువంటి సాధన ఉంటుంది. గురువుని తయారు చేసినప్పుడు మళ్ళీ ఆయన వాళ్ళ యొక్క శక్తిని బయటికి తీయటానికి ఆయన కాశీపూర్ గార్డెన్ లో ఆయన ప్రత్యేకించి వాళ్ళ కోసం ఉండి వాళ్ళ ఎక్స్ట్రీమ్ ట్రైనింగ్ అది వాళ్ళ గురువుని చేసి ఆయన మనందరి కోసం ప్రపంచం అంతా కూడా గురువు పని ఎలా చేయొచ్చు ఆ 16 మంది మనకి
చూపించారండి.
అంటే ఎప్పుడైనా మనం భగవంతుణ్ణి, ఇప్పుడు భగవాన్ దగ్గరికి వెళ్తున్నాం మనం, నాన్నగారి దగ్గరికి వెళ్తున్నాం, మనకి ఏదో పువ్వు కావాలో సంసారానికి కావాలో అంటే బాహ్య దృష్టి ఉంటే బాహ్యంగా వాళ్ళు ఇస్తారు, అంతటితోటి సరిపెట్టేస్తారు. మనం వాళ్ళు భూమి మీదకు వచ్చినప్పుడు ఒక జ్ఞాని నాన్నగారు భూమి మీదకి వచ్చారు, భగవాన్ భూమి మీదకి వచ్చారు, రామకృష్ణుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఆయన్ని ఏమి అడగాలో కూడా మనకి తెలియనంతగా మనం అంత అజ్ఞానంలో ఉంటాం. అంత అజ్ఞానంలో మనం ఉన్నాం కాబట్టి వివేకానందుడు వచ్చి నిద్రపోతున్న మానవాళ్ళని మేల్కొల్పెళ్ళాడు. మళ్ళీ మనలాంటి వాళ్ళు అటో ఇటో జారుకున్నాం కాబట్టి మళ్ళీ నాన్నగారు వచ్చి మనకి మళ్ళీ మేల్కొలిపి మనందరినీ అజ్ఞానంలోంచి మనం అందరం జ్ఞానంలోకి ప్రయాణించటానికి నాన్నగారు మనందరికీ మళ్ళీ అవకాశం ఇచ్చారు. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు వస్తానే ఉంటారు, అవకాశం ఇస్తానే ఉంటారు, మనం కూడా వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మనం
సద్వినియోగం చేసుకోవాలి.
వాళ్ళు హృదయంలోకి తీసేసుకుంటారు, మనల్ని తీసేసుకుంటారు. వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళకి తీసుకోగలిగే శక్తి ఉంది, కానీ మనం కొంచెంగా ఆ అంతర్దృష్టి ఉండి మనం లోకానికి సంబంధించిన, ఆ దేహానికి సంబంధించిన, ప్రపంచానికి సంబంధించిన వాటితో అడిగి సరిపెట్టుకోకుండా మనం అంతర్దృష్టి వల్ల వాళ్ళని పొందాలి అని మనకి తపన కలుగుతా ఉంటే మనం ఎప్పుడైతే అంతర్దృష్టి కలిగిందో మన అవసరాలన్నీ కూడా, దేహ అవసరాలన్నీ కూడా తీరిపోతా ఉంటాయి. మనం ఏమి
దానికోసం,
కానీ ఇక్కడతో సరిపెట్టేయకూడదు, బాహ్య అవసరాలతో సరిపెట్టకుండా అంతర్దృష్టిని పెంపొందించుకుని వాళ్ళని పొందాలి అనే తపనని పెంచుకోవటానికి కదా ఎంతమంది గురువులు మనకి రామకృష్ణుడు వచ్చినప్పటికి, భగవాన్ వచ్చినప్పటికి, నాన్నగారు వచ్చినప్పటికి మనకి అంతర్దృష్టి పెంచుకుంటే వాళ్ళ హృదయంలో స్థానం ఇచ్చేస్తారు. మనం అంటే మనకి అంతకుముందు మనకి తెలియకపోవచ్చు, ఇప్పుడు నాన్నగారి దగ్గరికి ఉన్నాం 30 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా మనం బాహ్య దృష్టితోటి, దేహ అవసరాలతోటి, ప్రపంచ అవసరాలతోటి సరిపెట్టుకుని జీవించకుండా మనం జ్ఞానాన్ని పొందాలి అనే కాంక్షని పెంచుకుని ఇంతమంది మహానుభావులు, మహాత్ములు మనకిచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకుని వాళ్ళకి శరణాగతి చెందుతా ఉంటే వాళ్ళ ఆ శరణాగతిలోనే వాళ్ళు మనల్ని చీమల్లాంటి చాలా నార్మల్ భక్తులు, సామాన్యమైన నార్మల్ జీవితాలు మనవి, కానీ ఒక నార్మల్ గా జీవించే మనుషుల్ని కూడా వాళ్ళు చీమలను కూడా ఏనుగులు చేసేయగలగా, స్పిరిచువల్ గా ఎలిఫెంట్స్ చేసేయగల శక్తి ఉంది. అటువంటి గురువు వచ్చిన టైంలో మనం వచ్చాం కాబట్టి మనం ఆ అవకాశాన్ని అందిపించుకుని మనం ఆ స్థితిని పొందాలి. అంటే మనకు మానసిక స్థాయి ఎప్పటికప్పుడు పెంచుకుంటా ఉండాలి. బాహ్యంగా కాకుండా మన మానసిక స్థాయి పెరుగుతూ ఉంటేనే మనం కూడా గురువుకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ప్రథమ స్థానాన్ని ఇచ్చి, ఆయన మన హృదయంలో ప్రథమ స్థానాన్ని ఇచ్చి, ఆయన మన హృదయాన్ని ఆక్రమించుకునేటట్లుగా మనం ఆయనకి శరణాగతి భావంతో ఆయన ఏది చేసినప్పటికీ జీవితంలో అనేకం జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఈశ్వర నిర్ణయం బట్టి మనం వద్దన్నా కావాలన్నా జరగవలసిన జరిగే తీరుతుందన్నట్టు ప్రతిదీ ఆయన నిర్ణయం ప్రకారమే జరుగుతాయి. కానీ ఇక్కడ మనకి స్వేచ్ఛించి ఆయనకి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి అనేది బేలూరు మఠంలో, లోకమంతా బేలూరు మఠంలో గురువుకి ఎటువంటి స్థానాన్ని ఇవ్వాలి అనేది ఆయన వివేకానందుడు మళ్ళీ లోకానికి చాటి చెప్పాడు. అంటే మనం గురువు అలా జీవించటం మొదలు పెడితేనే మనం జ్ఞానాన్ని పొందగలుగుతాము. వాళ్ళందరూ మనకి ఎంతో అవకాశం ఇచ్చి, వాళ్ళు అలా జీవించి మనకి దారులన్నీ తెరిచి ఓపెన్ గా మీరు కూడా మా వెనకాల మార్గంలో రండి అని దారి చూపిస్తున్నారు. ఆ దారి
అది మనమే తాళాలు వేసుకుని మూసుకుంటే ఇంకా ఆయన ఏం చేస్తాడంటే,
ఆ దారులన్నీ ఓపెన్ చేశారు మనకి, దారులన్నీ ఓపెన్ గా ఉన్నాయి. ఆ ఓపెన్ చేసినప్పుడు మనం ఆ దారిలో ప్రయాణించటం వల్ల మాత్రమే ఆయన్ని పొందుతాం. అంటే గురువుకి ఏ స్థానంలో మనం మన హృదయంలో ఆయనకి ఎటువంటి స్థానం ఇవ్వాలో, వివేకానందుడు హృదయంలో రామకృష్ణుడికి ఎటువంటి స్థానం ఉందో ఆ స్థానం బేలూరు మఠంగా మనకి కనిపిస్తుంది, వ్యక్తమవుతుంది. బాహ్యంగా బేలూరు మఠంగా వ్యక్తమవుతుంది, కానీ ఆయన హృదయంలో స్థానం అది, వివేకానందుడు హృదయంలో ఉన్న స్థానం అది. అందుకని చెప్పేసి ఆయన ఆయన గురువుని, మన గురువుని మనం ఇప్పుడుదాకా మనం ఏంటంటే ఎంతసేపు భగవాన్ మనకి ఇచ్చిన దాన్ని, నాన్నగారు మనకి ఇచ్చిన దాన్ని, ఈశ్వరుడు మనకి ఇచ్చిన దానికి మనం పొంగిపోతున్నాం. కానీ మనం గురువుకి ఎటువంటి స్థానాన్ని ఇవ్వాలి అది మనం నేర్చుకోవాలి.
అంటే మనం ఆయన గౌరవిస్తున్నామా లేదా, అంటే మనం ఆయన గౌరవిస్తున్నామా లేదా, ఆయన చెప్పిన మాట మనం ఆచరిస్తున్నామా లేదా అనేది మన ప్రవర్తనలో తెలియాలి కదా. అంటే
అది అంటే ఎప్పటికైనా సరే మన బిహేవియర్ ప్యాటర్న్ మారకుండా ఉంటే గనక మనని వాళ్ళ హృదయంలోకి తీసుకోరు. వాళ్ళకి ప్రథమ స్థానం ఇవ్వాలి, వాళ్ళ గురువు యొక్క ఔన్నత్యాన్ని తెలిసి మనకి మనం వాళ్ళకి శరణాగతి చెందితేనే మనకి వాళ్ళ హృదయంలో స్థానం దొరుకుతుంది. వాళ్ళు మన బాహ్యంగా వాళ్ళు మనకి అంటే అనుగ్రహిస్తున్నారు, బాహ్యంగా అనుగ్రహిస్తున్నారు అని వాళ్ళని అక్కడతో సరిపెట్టకుండా మన హృదయంలో స్థానం ఇచ్చి, మన హృదయంలో ఎటువంటి స్థానం ఇచ్చామో దాన్ని బట్టే మన జీవితం ఉంటుంది, మన జీవిత విధానం ఉంటుంది. దానికోసం ఏంటంటే ఇప్పుడు నాన్నగారు ఉన్నారా లేరా అని ఆయన విగ్రహంగా కాకుండా సజీవంగా, నువ్వు విగ్రహం విగ్రహం అంటా ఉంటే అక్కడ రాయి కనిపించినంతసేపు నాన్నగారు కనిపించరు. నాన్నగారు కనిపించాలి అంటే నాన్నగారు అనుకుంటా ఉంటే, నువ్వు నాన్నగారు కనిపిస్తే నీకు రాయి కనిపించదు, రాయి కనిపిస్తా ఉంటే నాన్నగారు కనిపించదు. మనం హృదయంలో ఆయన ఎలా ఫీల్ అవుతున్నాం, నాన్నగారు నాన్నగారు అనుకుంటా ఉంటే నాన్నగారు మనకి అందుబాటులోకి వచ్చేస్తారు, అంతర్యామిగా ఉండి అందుబాటులోకి వచ్చేస్తారు. మనం ఎప్పుడు కూడా గురువుని ఏ విగ్రహానికో, భగవంతుణ్ణి ఏ విగ్రహానికో పరిమితం చెయ్యకుండా మనం సజీవమైన దృష్టిని, సజీవమైన విశ్వాసాన్ని పెంపొందించుకుని, మన అంతర్దృష్టిని పెంపొందించుకుని వాళ్ళకి శరణాగతి చెందటంలోనే శిష్యుడి యొక్క వైభవం అంతా. గురువు గొప్పవాడు మనకు తెలుసు, అది మనం అందరం అంగీకరిస్తున్నాం. అంటే గురువు చేసే పనుల అన్నిటికి మనం మనకి చేసే అన్ని పనులకి గురువు వైభవం అందరికీ తెలుస్తుంది. కానీ మనం రామకృష్ణుడు కాళీమాతకి రామకృష్ణుడు ఎలాగో, రామకృష్ణుడికి వివేకానందుడు అలాగా, ఆ శిష్యులు గురువు ఆనందించే శిష్యులుగా మనం కూడా తయారవ్వాలి. భగవాను భగవాన్ నాన్నగారిని ఎప్పుడు భగవాన్ చైల్డ్ ఆఫ్ భగవాన్ అనేవారు. అంటే భగవాన్ ఎందుకు సంతోషపడ్డాడు నాన్నగారిని అంటే, ఎందుకు ఆ స్థాయి ఇచ్చాడు, ఎందుకు ఆయన హృదయంలో పెట్టుకున్నాడు అంటే, మన అందరినీ ఆయన ఆ భగవాన్ ఫోల్డ్లోకి తీసుకెళ్ళి మన మానసిక స్థాయిని ఎంత ఇదిగా పెంచి మనల్ని ఎంత ప్రేమ ఆప్యాయతల్ని పంచి భగవాన్ యొక్క హృదయాన్ని మనకి పట్టించి మనకి అందుబాటులోకి వచ్చేసారు నాన్నగారు. అందుకే నాన్నగారు అంటే భగవాన్ సంతోషించే బిడ్డ నాన్నగారు. నాన్నగారు సంతోషించే బిడ్డలుగా మనం ఉండాలి, మన శిష్యులుగా మనం. గురువులు గొప్పవాళ్ళు, గురువుల ఔన్నత్యం మనకు తెలుస్తుంది, వాళ్ళ స్థాయి మనకు తెలుస్తుంది, కానీ మనం వాళ్ళు సంతోషపడే శిష్యులుగా, వాళ్ళు సంతోషపడే బిడ్డలుగా మనం ఎదగాలి అనేది అక్కడ మనకి బాగా అర్థమైంది. అంటే మనం నాన్నగారికి అన్ని సంవత్సరాలు దగ్గరగా ఉన్నాం, ఎప్పుడు కూడా నాన్నగారు భగవాన్ భగవాన్ అన్నిటికీ భగవాన్ చేశాడనే కానీ ఎక్కడా ఆయన కనిపించలేదు, ఎక్కడా కనిపించలేదు. ప్రతి దాన్ని మనకి భగవాన్తో లింక్ చేసేసారు. ఎందుకయ్యా అంటే, ఆయన ఔన్నత్యం, ఆయన హృదయంలో ఉన్న ఔన్నత్యం, వేరుతనం లేదు వాళ్ళిద్దరికి. దేహాలు వేరైనప్పటికీ వేరుతనం లేదు కాబట్టి మనకి భగవాన్ యొక్క ఔన్నత్యాన్ని ఆయన ద్వారా, భగవాన్ ఏం చేశాడు నాన్నగారి ద్వారా మనకి ఆయన ఔన్నత్యాన్ని తెలియజేశాడు. నాన్నగారు ఏం చేశారు, ఆయన ఔన్నత్యాన్ని భగవాన్ మీద వంపు పెట్టారు. అలాగ వాళ్ళిద్దరూ ఏంటంటే, మనం ఎక్కడ అటు ఇటు కాకుండా, ఎటు వెళ్ళిపోకుండా వాళ్ళిద్దరు ఔన్నత్యాన్ని మనం గ్రహించేటట్లుగా వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ వాళ్ళ దగ్గరికి చేరి వాళ్ళని ఆశ్రయించి మనం జీవిస్తా ఉన్నప్పుడు మనం కూడా మంచి బిడ్డలుగా, మంచి శిష్యులుగా, గురువు ఆనందించే శిష్యులుగా మనం కూడా తయారవుతేనే వాళ్ళ ఔన్నత్యం మనం గుర్తించినట్టు. మాటలతోటి కాకుండా మనం అసలు ఆ బేలూరు మఠలో వివేకానందుడు ఆయన గురువు యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి అంతటికీ చాటి చెప్పి అందరికీ మార్గాన్ని ఓపెన్ చేశాడు. మనందరం కూడా గురువు యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుని తరించాలి అని చెప్పేసి, ఆయన గురువు యొక్క ఔన్నత్యం తెలిస్తే మనం కూడా తరించిపోతాం. మనకి ఆయన పని ద్వారా ఆయన అందరినీ కూడా అటు ఆ భక్తితోటి, ఆ కర్మతోటి జ్ఞానాన్ని, భక్తి కర్మ కలిస్తేనే జ్ఞానం. అందుకని భక్తి మార్గం కర్మ మార్గాల్ని కలిపే మనం జ్ఞానం పొందేటట్లుగా అక్కడ అంతా గురువు ఔన్నత్యం. మనం కూడా శిష్యులమే, కానీ మనలో ఔన్నత్యం లేదు. అక్కడ వివేకానందుడు శిష్యుడు ఔన్నత్యం, ఆ శిష్యుడి యొక్క ఔన్నత్యం అక్కడ బేలూరు మఠం ద్వారా ఈయన ఆయన ఔన్నత్యాన్ని చెప్తా ఉంటే గురువు ఔన్నత్యాన్ని. అక్కడ కాళీమాత ఎంత సుందరంగా ఉందో, రామకృష్ణుడు కూడా అంత అద్భుతంగా బేలూరు మఠంలో ఆయన అసలు మనకి సజీవంగానే ఉన్నాడు. అక్కడ అందరి హృదయాలు అక్కడ ఉంటే, అంత సజీవంగా వాళ్ళు ప్రేమిస్తా ఉంటే ఆయన అంత సౌందర్యంగా, ఆనందంగా, శాంతిగా లేకుండా ఎలా ఉంటాడు. ఆయన యొక్క ఆనందం, ఆయన యొక్క శాంతి, ఆయన యొక్క సౌందర్యం అంతా అక్కడ వ్యక్తం అవుతాను. శిష్యుడి యొక్క హృదయాన్ని బట్టి అది అక్కడ మనకి వ్యక్తం అవుతుంది. అంటే మనకి ఎప్పుడు కూడా గురువు ఔన్నత్యం తెలిసిన తర్వాత మనం గురువు గొప్పతనాన్ని చెప్పుకోవటమే కాకుండా గురువు కూడా సంతోషపడే శిష్యులుగా మనం కూడా జీవించాలి, గురువు సంతోషపడాలి. మనం అంటే ఎవరి అనుగ్రహం వల్ల మనం జీవితంలో ఈ స్థాయికి వచ్చాము, వాళ్ళు సంతోషపడితేనే కదా మనకి కూడా ఆనందం. వాళ్ళు ఆనందంగా, మన గురువు ఆనందించేటట్లుగా మనం జీవించాలి. ఎక్కడికి వెళ్ళినా మన గురువు ఆనందపడాలి. అది మనం అక్కడ నాకు అలాగా గురువు ఆనందపడేటట్లుగా మనం జీవితాన్ని మలుచుకోవాలి. మన బిహేవియర్ ప్యాటర్న్ అంతా మార్చుకుంటేనే మనం ఆయన హృదయంలోకి తీసుకుంటాడు. ఆయన హృదయంలో అంటే ఆయన అందరి హృదయాల్లో ఉన్నాడు, కానీ ఆయన హృదయంలో మనం ఉంటే మనం పవిత్రమైపోతాం. ఆయన హృదయంలో మనం ఉండటానికి మనం మరి ఏమన్నా మనం ఆయన కోసం ఏమన్నా చేస్తే కదా ఉంటాం, ఆయన కోసం జీవిస్తే కదా ఆయన హృదయంలో ఉండేది. అందుకని మనం ఆయన కోసం జీవిస్తేనే, మన గురువు కోసం జీవిస్తేనే, ఆయన దయ కోసం జీవిస్తేనే మనం ఉంటాం. నిరంతరం మన దేహం కోసం, మన కుటుంబం కోసం, సమాజం కోసం మనం జీవిస్తా ఉంటే ఆయన హృదయంలో ఉండము. ఆయన హృదయంలో లేకపోతే మనం పవిత్రం అవ్వము. పవిత్రం అవ్వకపోతే
అంతర్ముఖ దృష్టి కలగదు. అంతర్ముఖ దృష్టి లేకపోతే ఇన్నర్ లైఫ్ లేదు. ఇన్నర్ లైఫ్ లేకుండా అసలు ఇంకా అంతర్యానికి దూరం అయిపోవడమే కదా అండి.
ఆయన ఏం చెప్పాడు రామకృష్ణుడు అంతా ఏం చెప్పాడు అంటే, ఎప్పుడు కూడా ఆయన నేనుగా బతకకరా, నేనుగా బతికితే ఆ దేహబుద్ధితోటి బతికితే ఆ జీవలక్షణాలు బతికితే ఎప్పుడు దొరకడరా నీకు, దొరకడు భగవంతుడు, దొరకడు నీకు, నేనుగా బతకటం మానేయి అని చెప్పాడు. ఆ నేనుగా బతకటం మానేస్తేనే నీకు ఆయన వ్యక్తం అవుతాడు. అంటే మనం ఆయన్ని మన పరిమిత బుద్ధితోటి ఆయన్ని కూడా పరిమితం చేసేసి ప్రతిదానికి చేసేస్తాం. ఇక్కడ వివేకానందుడు మనకి ఎలా మేల్కొలుపుతున్నాడు అంటే, మన పరిమితమైన బుద్ధిని ఆయన అపరిమితంగా ఆ లిమిటేషన్స్ మనకి తీసేస్తున్నాడు. లిమిటేషన్స్ తీసేస్తేనే, ఆ పరిమిత బుద్ధిలోంచి బయటకు వస్తేనే నువ్వు తరిస్తావు. ఎప్పుడైతే లిమిట్స్ పెంచేస్తున్నాడో వివేకానందుడు మన ఆలోచనల ద్వారా, మన సంకల్పాల ద్వారా, మన ప్రేమ ద్వారా, అవన్నీ ఎప్పుడైతే అవి లిమిట్స్ని పెంచేస్తున్నాడో ఆ లిమిట్స్ లోంచి బయటికి తీసుకొచ్చేస్తాడు గురువు రామకృష్ణుడు భగవాన్. ఆ లిమిట్స్ లోంచి ఈయన లిమిట్స్ పెంచేస్తాడు, ఆయన ఆ లిమిట్స్ లోంచి బ్రేక్ చేసేస్తాడు, లిమిట్స్ని తీసేస్తాడు. అంటే మన మనసు వైడన్ అవ్వాలి ఫస్ట్. వైడన్ అవ్వటం అంటే లిమిట్స్ పెరగటం. పెరిగిన తర్వాత కదా ఆ లిమిట్స్ పెరిగితే అప్పుడు ఆ సర్కిల్లోంచి మన నేనుగాళ్ళలోంచి బయటికి తీసుకొచ్చేస్తాడు. ముందు ఆ సర్కిల్ పెరగాలి. అంటే మనం మన కుటుంబం, మనం ఎంతసేపు నేను నాది, నేను నాది దాంట్లోనే ఉన్నాం కదా, ఆ నేను నాది అనే దాంట్లోంచి ఏ పని చేసినప్పటికీ అహంకారంతో చేస్తున్నాం, నాది అనుకుంటున్నాం, ప్రతిదీ నాది 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 అనుకుంటున్నాం. వాళ్ళందరూ నాది అనుకోకుండా జీవించిన మలాన్ని నేనుగా బతకలేదు వాళ్ళు, తానుగా బతికారు కాబట్టి వాళ్ళు అంతటి ఆనందాన్ని ఈ ప్రపంచానికంతా పంచిపెట్టారు. వాళ్ళు పొందిన ఆనందాన్ని, వాళ్ళు అనుభవించే ఆనందాన్ని వాళ్ళు
పంచిపెట్టగలిగారు.
అందుకే మనకు కూడా ఏంటంటే, ఎవరైనా ఒక శిష్యుడు లిమిట్లెస్ గా ప్రేమిస్తా ఉంటే మిగిలిన వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్. అంతే వివేకానందుడిని చూసి, మనకి నాన్నగారిని చూసి, నిరంతరం నాన్నగారిని చూసాం మనం, నాన్నగారు క్లోజ్ గా బతికాం. ఆయన గురువుతోటి గురువు పని ఎలా చేశాడు, గురువుతోటి ఎలా జీవించాడు, ఆయనది అనేది లేకుండా అంతా భగవాన్ కిందే. ఆయన ప్రతిదాన్ని భగవాన్, ప్రతిదానికి భగవాన్ తప్పితే అక్కడ ఎక్కడా ఆయన కనిపించలేదు మనకి ఎవ్వరికి. ఎప్పుడూ కూడా ఉంటే కదా కనిపించడానికి, వేరు బుద్ధి లేదు, దేహాలు వేరైనప్పటికీ వేరుతనం లేకపోవటం వల్ల ఆయన నాన్నగారు మనకి అంటే ఇలా కూడా జీవించచ్చు అనేది మనకి అంతకు ముందు తెలియదు. నాన్నగారిని జీవించి చూపించటం వల్ల, ఒక వివేకానందుడు జీవించి చూపించటం వల్ల, నాన్నగారు జీవించి చూపించటం వల్ల మనకు కూడా ఏంటంటే ఇన్స్పిరేషన్, ఏమి అయిపోదు అలా జీవించటం వల్ల మనకి జ్ఞానం వచ్చేస్తుంది. నేను నాది అనుకుని జీవిస్తా ఉంటే ప్రపంచంలో ఇలాగే పుడుతూ తస్తూ అలాగే మళ్ళీ మన అవసరాల కోసమే గురువుని ప్రేమిస్తా, మన దేహ అవసరాలనే కోరుకుంటా, ఈ చక్రంలోనే కర్మచక్రంలోనే తిరుగుతూ ఉంటాం. ఎప్పుడైతే ఆ సర్కిల్ వైడెన్ అయ్యిందో మన సర్కిల్, నేను నాది అనేవి సర్కిల్ పెంచేస్తాడు వివేకానందుడు కానీ నాన్నగారు కానీ. భక్తులతోటి అనుబంధం అంటే అది సర్కిల్ పెంచటం. ఆ పెంచటం 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 ఏం చేస్తాడు, సర్కిల్లోంచి బయటికి లాగేస్తాడు. ఒకసారి పెరిగిన తర్వాతే అది దాంట్లోంచి బయటకు వస్తాం, కానీ పెరగకుండా బయటికి వచ్చే క్వశ్చన్ లేదు.
అవకాశం
వస్తే క్వశ్చన్ లేదు. నేనుగా నువ్వు నేనుగా బతుకుతా ఉంటే ఎలాగ దొరుకుతుంది, నువ్వు నేనుగా బతకటం మానేయి అని చెప్తున్నాడు. అంటే నేనుగా బతకపోతే ఎలా బతకాలి అంటే ప్రతిదీ మనం ఆ భగవంతుడిని, ఆ గురువుని, ఆయన్నే పెట్టుకుని బతుకుతా ఉంటే, ఆ ఈశ్వరుడినే పెట్టుకుని బతుకుతా ఉంటే ప్రతిదీ కూడా ఆ నేను ఏమవుతుందంటే మనకి సర్కిల్ పెరిగిపోతుంది. సర్కిల్ పెరిగిపోతే అంటే నేనుని ఎలా బతకటం మానేయాలి అంటే ఆ ప్రేమని మనకి రామకృష్ణుడు నిరంతరం జీవించి చూపించాడు. భగవాన్ జీవించి చూపించారు, వివేకానందుడు జీవించి చూపి, వీళ్ళందరినీ మనం అంత క్లోజ్గా మన హృదయానికి వాళ్ళందరి జీవితాలు, వాళ్ళ అసలు వివేకానందుడి యొక్క సంకల్పంలో ఉన్న ఔన్నత్యం, ఆ సంకల్పం బలము అక్కడ బేలూరు మఠంగా మనకి వ్యక్తమవుతాంది. ఆ సంకల్పంలో ఔన్నత్యం ఉంది, ఆ సంకల్ప బలం ఉంది.
అంటే నేను కొంచెం ఇంటర్ఫియర్ అవుతున్నాను. మాయాపూర్ వెళ్ళాం కదా ఒకరోజుకి, ఎవరికి జస్ట్ ఫ్యూ అవర్స్ చూసి వచ్చినా కూడా, అంటే సంకల్ప బలం అన్న దానికి ఇప్పుడు చైతన్య మహాప్రభువు నాన్నగారు మనం కరెక్ట్ గా బయలుదేరే ముందు రోజు, అదే జస్ట్ రేపు అర్లీ మార్నింగ్ బయలుదేరడానికి ముందు రోజు రేడియో పెట్టుకోగానే చైతన్య మహాప్రభు గురించి మాట్లాడుతున్నారు. ఆ మాయాపూర్ అనేది మనం ఎప్పుడు అనుకోలేదు, వెళ్దామని సరే దగ్గర కదా కలకత్తాకి వెళ్ళొచ్చు అని అనుకున్నామేమో. ఆ చైతన్య మహాప్రభువు కృష్ణుడు అవతారం అని జనరల్ గా చెప్తూ ఉంటారు నాన్నగారు. క్లియర్ గా చైతన్య మహాప్రభువు రాధ అవతారము, కృష్ణుడు అవతారం అని అందరూ చెప్పుకుంటారు, కాదు రాధ అవతారం చైతన్య మహాప్రభువు. ఆయన లోకంలోకి ఎందుకు వచ్చారు అంటే లవింగ్ డివోషన్ చూపించడానికి వచ్చారు. లవింగ్ డివోషన్ లో సాధన అనేది అంటే ఆ డిఫికల్టీ అనేది అసలు ఇంకా జీవుడికి తెలియదంట. అంటే కరిగిపోయి చైతన్యంతో తాదాత్మ్యం పొంది ఏకత్వం పొందేయడం అంటే ఇంకా ఒక్క రాధాకృష్ణులకే చేయండి. సో ఆ రాధాకృష్ణుల ప్రేమ ఎటువంటిదో రాధే చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి సృష్టికి చూపించి వెళ్ళింది
అది
అని చైతన్య మహాప్రభువుని చూపిస్తే, చైతన్య మహాప్రభువుని మళ్ళీ వెలుగులోకి తీసుకురావడానికి మీరు ఇందాక చెప్పినట్టు రామకృష్ణుడు వివేకానంద ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడో అలా చైతన్య మహాప్రభువుని వెలుగులోకి తీసుకురావడానికి ప్రభుపాదులు వారు వచ్చారు. అసలు ఎంత అంటే ఈశ్వర ప్రణాళిక ఎంత అద్భుతం అంటే, ఇప్పుడు చైతన్య మహాప్రభు విలువ తెలియడానికి చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత అంత ప్రాముఖ్యత రాలేదు. అంటే నాన్నగారు చెప్పిన వల్ల మనకు తెలిసింది, కానీ పుస్తకాల్లో మనకి అంత కనపడదు అండి. మళ్ళీ మళ్ళీ ప్రభుపాదులు వారు వచ్చి అది చాటించి ఆ ప్లేస్ ని బాగుపరిచి ఆయన పుట్టిన స్థానానికి విలువిచ్చి అక్కడ అంటే ఏర్పాటు చేసి దాన్ని అంటే లేకపోతే శిథిలం అయిపోతాయి కదా అండి.
ఆయన భూమి మీదకి రావడానికి ఆ బర్త్ ప్లేస్ యొక్క ఔన్నత్యం మనకి తెలియజేస్తున్నారు ప్రపంచానికి.
అసలు ఆశ్చర్యం అంటే మనకి అక్కడ ఇస్కాన్ ప్రభు ఒక ఆయన అంటున్నారు కదా ఏంటంటే, అక్కడ ఇప్పుడు నర్సింహ వన్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ కడుతున్నారు. దానికి కారణం ఏంటి అంటే, ఇలా మామూలుగా శిష్యులతో కూర్చున్నప్పుడు ప్రభుపాదుల వారు మాట అన్నారంట, నరసింహస్వామి అవతారం చిన్న ఫ్యూ క్షణాలు, ఆ క్షణాల అవతారమైన నరసింహస్వామి ఔన్నత్యం అద్భుతం అంటే ఊహకందనంత అద్భుతం. ఎప్పటికైనా ప్రపంచం అంతా వచ్చి నరసింహస్వామి పాదాల దగ్గరికి ఇండియా వస్తారు అన్నారట ఆయన మామూలుగా ప్రవచనంలో. ఆ మాట శిష్యులు పట్టుకున్నారు. ఆ పట్టుకున్న శిష్యులు ఆ ఏంటంటే, ఎప్పటికైనా భారతదేశం నరసింహస్వామిని చూడడానికి మొత్తం ప్రపంచం అంతా వస్తుందన్న మాటకి ఈ రోజు అక్కడ వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ కడుపుతారండి.
అంటే నరసింహస్వామి కూడా మామూలు అవతారం కాదు, అందరినీ మనం ప్రార్థించి ప్రార్థించిన వెంటనే కొద్ది క్షణాల్లో పలుకుతాడు నరసింహస్వామి, క్షణాల్లో పలుకుతాడు. అందుకనే ఫైనల్ గా అందరినీ ప్రార్థించి 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 శంకరాచార్యులు వారు ఆఖరి ప్రార్థన నరసింహస్వామిని అనమాట, లక్ష్మీ నరసింహస్వామి. అంటే వెంటనే పలికేస్తాడు, బయటికి ఉగ్ర రూపంగా ఉంటుంది కానీ క్షణాల్లో పలికేస్తాడు.
నాన్నగారు కూడా పేరు లక్ష్మీ నరసింహస్వామి కదా అంటూ నాకు అదే అనిపించింది. అంటే ఆయన వెలుగులోకి ఎలా అయితే వచ్చాడో నాన్నగారు కూడా అలా వెలుగులోకి తీసుకురాబడతారు. ఎందుకంటే అంతటి మహాత్ములు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ వర్క్ ఎవరు ఆపలేరంటి. అంటే ఎవరి తరం కాదు, అంటే ఫ్యాన్ స్పీడ్ గా తిరిగితే రెక్కలు ఎలా కనపడవు అంత స్పీడ్ గా నా వర్క్ జరుగుతుంది అన్నారు నాన్నగారు.
భూమి మీదకి వచ్చిందే వర్క్ కంటిన్యూ చేయడం కోసం కదా, అందుకని అవ్వని వాళ్ళు ఎప్పటికప్పుడు వర్క్ కంటిన్యూ అయిపోతుంది భూమి మీద.
ఏనుగులు లాంటి భక్తులు ఎలా ఉన్నారు, మన భక్తులు కూడా అంటే అంత ఓపెన్ గా ఉండి కపటం లేకుండా ఉండి ఓపెన్ గా ఆయన రిసీవ్ చేసుకుని ఇన్నర్ గా స్ట్రెంగ్త్ పెంచుకుని ఆ ఎటువంటి వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ దాన్ని ఓవర్కమ్ చేస్తూ
స్థాయిని ఆ చైతన్య స్థాయిని పెంచుకుంటేనే ఏనుగుల్లాగా స్పిరిచువల్ ఏనుగుల్లాగా అవుతాం. లేకపోతే చీమల్లా వచ్చాము ఏనుగుల్లో ఎలా అవుతాము మనం? అందుకని
నాన్నగారు దానికోసం రాలేదు.
రామకృష్ణుడు సాధన అవతారం, మనం ఎక్కడ ఆయన ఎప్పుడు మాతని కాళికాదేవిని వదిలిపెట్టకుండా నిరంతరం ఎలాగ ఆర్తితోటి నిరంతరం సాధన చేస్తే దొరికేస్తాడు అని ఏమంటారంటే రామకృష్ణుడు, అంటే నువ్వు ప్రేమిస్తేనే దొరికేస్తాడా అని ఒక భక్తుడు అడుగుతాడు. దొరికేస్తాడా అంటే నువ్వు పవిత్రత పొందితే దొరకకుండా ఎలా ఉంటాడు భగవంతుడు? అందేస్తాడు. పవిత్రత ఆ ప్యూరిటీ, నీ మనసుకు ఆ ప్యూరిటీ వస్తే అందకుండా ఏమైపోతాడు? అందేస్తాడు అని రామకృష్ణుడు గోపెద్ద చెప్పేస్తాడనమాట. అంటే మనం చేసే సాధనలకే దొరికేస్తాడా అంటే ముందు నువ్వు పవిత్రమవు, పవిత్రం అయితే అప్పుడు దొరికేస్తాడో లేదో దొరికి తీరతాడు అని అష్యూరెన్స్ ఇచ్చేస్తాడు అనమాట రామకృష్ణుడు. గోపెద్ద దొరికేస్తాడు అని చెప్పి, అంటే ఆ చెప్పడానికి రామకృష్ణుడు సరిపోయాడు, నాన్నగారు సరిపోయారు, భగవాన్ సరిపోయాడు, వాళ్ళు సరిపోము. అంటే వాళ్ళకి లవర్ ఆఫ్ హ్యుమానిటీ,
వాళ్ళు లవర్ ఆఫ్ హ్యుమానిటీ, మానవ సేవ, మాధవ సేవ,
అన్కండిషనల్ లవ్, అది ప్యూర్ లవ్. అసలు మనం ఇది చేస్తేనే వాళ్ళు ఇస్తాం అంటలేదు, అసలు కండిషన్స్ అనే లేకుండా మనని మన గురువు ప్రేమించాడు కాబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నాం. ఏ మనం కూడా పరిమితులు లేకుండా వాళ్ళని
శరణాగతి
చెందటం వల్ల వాళ్ళు ఏ లవ్ అయితే మనకి చూపించారో ఆ లవ్ని, ఆ ట్రూ లవ్ని మనం అందుకోగలిగితే అది మన ద్వారా కూడా కంటిన్యూ అయిపోతుంది, కంటిన్యూ అయిపోతుంది. అంటే ఎందుకు ఇదేమి అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అంటే అసలు ఆ ప్యూర్ మనకి ఎంత లవ్ చూపించారు, ఆ లవ్ చూపించటంలోనే నాన్నగారు జీవించి చూపించటంలోనే మనకి ఆయన ఎప్పుడు నేనుగా బతకలేదు. నేనుగా ఎప్పుడన్నా బతికారా అంటే బతకలేదు, ఎందుకంటే ఆయన నేనుగా లేరు, ఆనుగా ఉన్నారు కాబట్టి ఆయన ఎప్పుడు మనకి అలా వెదజల్లిన మలాన్ని ఆయన జీవితం అంతా మన మన కోసం మనం మన మానసిక స్థాయిని పెంచుకుని ఆయనలో భాగమైపోవాలి అది ఆయన. ఎందుకయ్యా నిరంతరం కాళీమాతని రామకృష్ణుడు నిరంతరం ఎందుకయ్యా పిలిచాడు అంటే ఆయన కోసం కాదు, మా కాళీమాత యొక్క పనిని, ఆవిడ యొక్క అనుగ్రహాన్ని ఆయన ద్వారా ప్రపంచం అంతా వెలుగు చూపించటానికి, ఆవిడ యొక్క వెలుగుని ప్రపంచం అంతా వ్యాపింపచేయటానికి, ప్రసరింపచేయటానికి వచ్చాడు కాబట్టి ఆయన కోసం కాకుండా మన కోసం ఎలా తప్పించాలో, ఎలా జీవించాలో జీవించి చూపించి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ. మనం వాళ్ళ మార్గంలో, అంటే మనం ఎక్కడికక్కడ లిమిట్స్ పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు మనం వాళ్ళు ఏదైతే చెప్పారో అది దాన్ని మనం ఎప్పుడు ఆయన మన్ని నీకు ఎప్పుడు నాన్నగారు చెప్తా ఉండేవారు కదా, అది రామకృష్ణుడి యొక్క, ఆయన ఏమనేవారంటే రామకృష్ణుడు భగవాన్ మాతని మాని యాక్సెప్ట్ చేసి, అంటే భగవంతుడిని యాక్సెప్ట్ చేసి భగవంతుడు సృష్టించిన లీలని యాక్సెప్ట్ చెయ్యకపోతే కనుక, ఆవిడని ఆ లీలను అంగీకరించకపోతే కనుక మనం ఒక అడుగు కిందకు వచ్చేసినట్టు.
అవును అవునండి అవును,
ఎంత అద్భుతంగా చెప్పేవారు కదా. అంటే భగవంతుని భగవంతుడి లీలని సమానంగా వాళ్ళు, అంటే మన అంగీకరించటం వల్లే వాళ్ళ ఔన్నత్యం అనమాట. అంటే భగవంతుడిని ఒక్కడిని అంగీకరించి లీలను అంగీకరించకపోతే వాళ్ళు,
అంటే పార్షియల్ గానే వర్షిప్ చేస్తున్నాం అంతే, పార్షియల్ వర్షిప్ కంప్లీట్ తీసుకురాదు.
ఆ లీలను రిజెక్ట్ చేయకుండా లీలను యాక్సెప్ట్ చేసి మనకి వాళ్ళు ఆ టీచింగ్ అంతా కూడా వాళ్ళ ఔన్నత్యాన్ని ఒక్క అడుగు కూడా వాళ్ళు తూకం తగ్గకుండా టీచ్ చేశారు. ఆయన ఇప్పుడు రామకృష్ణుడు ఏమనేవారంటే భగవంతుడిని యాక్సెప్ట్ చేసి ఆయన లీలని రిజెక్ట్ చేస్తే ఒక అడుగు తగ్గినట్టే, ఒక అడుగు తగ్గాము. అందుకని ఎప్పుడు కూడా భగవంతుడితో పాటు ఆయన లీలని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఎక్కడా రాజీ పడకుండా మనల్ని వాళ్ళకి ఐక్యం చేసుకోవడానికి వాళ్ళు నిరంతరం అంత తప్పించి 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 మన్ని అటువైపుగా భగవంతుడిని ఒక్కడనే కాదు యాక్సెప్ట్ చేయటం, భగవంతుడి లీలను కూడా యాక్సెప్ట్ చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు మనకి జీవించి చూపించి వెళ్ళారు. మనందరినీ మనకి అసలు ఆ విశ్వాసమే లేనటువంటి మనకి సామాన్యంగా నార్మల్ సామాన్యమైనటువంటి భక్తులు, నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ మనందరికీ కూడా అంత విశ్వాసాన్ని కల్పించి నిరంతరం మనకి బోధించి మనల్ని వాళ్ళు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో ఆ స్థాయికి మనం చేరుకోకపోతే ఆ గురువుకి మనం న్యాయం చేసినట్లు కాదు, మన గురువుకు మనం న్యాయం చేసినట్లు కాదు. మన గురువుకు మనం న్యాయం చెయ్యాలి అంటే వాళ్ళు ఏ స్థాయిలో మనల్ని చూడాలనుకున్నారో ఆ స్థాయికి మనం ఎదగాలి ఎదగాలి. అలా ఎదిగి చూపిస్తేనే మన దగ్గర నుంచి ఏమి వాళ్ళు దండలు ఆశించట్లేదు, పువ్వులు పళ్ళు బాహ్యంగా లోకానికి సంబంధించినవి ఏవి ఆశించట్లేదు, వాళ్ళకి ఏమి గుడిగట్టించమంటలేదు, మనని ఏ ఇంకొక చేయమంటలేదు, యజ్ఞాలు చేయమంటలేదు, యాగాలు చేయమంటలేదు, ఏమీ చేయమంటలేదు, మనల్ని ఎదగమంటున్నారు వాళ్ళ మార్గంలోకి, వాళ్ళ హృదయంలో మనని ప్రయాణించారు. అంటే వాళ్ళ యొక్క మన్ని ఏదో చెయ్యమని చెప్తే పోని మనకి అవన్నీ చెయ్యలేవు అనుకోవచ్చు, మన హృదయంలో వాళ్ళకి ప్రముఖ స్థానాన్ని ఇచ్చి ఆ ప్రముఖ స్థానాన్ని ఇవ్వటం ద్వారా వాళ్ళ ఔన్నత్యాన్ని మనం ఇంకా ఎక్కువ డీపెన్ గా గుర్తించి అటువైపుగా వాళ్లలో ఒక భాగం వాళ్లలో మన మనసు కరిగిపోవాలి. ఆ శరణాగతి మనకి వస్తేనే వాళ్ళని బాహ్యంగా ఏదన్నా పనులకి లిమిటేషన్స్ ఉంటాయి కానీ బాహ్యంగా వాళ్ళు ఏమీ కోరట్లేదు, ఎన్ని వందల మందినైనా వేల మందినైనా ఒక్కసారే వాళ్ళు అనుగ్రహించగలరు, ఏదో 10 మందినో ఒకళ్ళనో కాకుండా ఎంత మందినైనా సరే ఓపెన్ హార్ట్ తోటి వాళ్ళు తీసుకునే శక్తివంతమైనటువంటి గురువులు వాళ్ళు. అందుకని మనకేంటంటే రామకృష్ణుడు వివేకానందుడు ద్వారా ఈ మన్ని నిద్ర లేపి మేల్కొల్పి అజ్ఞానం అనే నిద్రలోంచి భారతదేశాన్ని నిద్ర లేపించాడు మొత్తం. ఎవరు ఏ మంచి పని చేసినా వివేకానందుడి యొక్క ఆయన ఔన్నత్యం, ఆయన గ్రేట్ హార్ట్, ఆయనకి స్వార్థం అంటే ఏంటో తెలియకుండా ఆయన జీవించి చూపించటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా అటువైపు ఆకర్షింపబడి మనం కూడా ఈ మంచి పని చెయ్యాలి అని వాళ్లలో సంకల్పాన్ని వివేకానందుడు ద్వారా కల్పించాడు. ఈ లోకంలో రామకృష్ణుడు వివేకానందుడి దేహాన్ని వాడుకుని ఆ సంకల్పాన్ని వచ్చేటట్లుగా అందరి హృదయాల్లో ఎక్కడ గ్రేట్ హార్ట్ ఉన్నా వాళ్ళందరికీ ఒక మంచి సంకల్పాన్ని కలిగించి ఆ సంకల్పం ద్వారా వాళ్ళ మంచి పని చేయించి వాళ్ళని కూడా గ్రేట్ సోల్స్ గా తీర్చిదిద్దారు. ఎవరికి ఏదొచ్చినా సరే వివేకానందుడే కారణం అంటారు. ఎందుకంటే వివేకానందుడు ప్రసంగాలు విన్న తర్వాతే వాళ్ళు ఉత్తేజితులయ్యి ఇది ప్రపంచానికి మనం ఏం చేయగలం, భారతదేశానికి ఏం చేయగలం అని వాళ్ళు అలాగ మంచి పనుల ద్వారా గ్రేట్ సోల్స్ గా వాళ్ళు మారిపోయారు. అంటే ఆ సంకల్పం, ఆ సంకల్పాన్ని ఇవ్వటం, ఆ సంకల్పానికి రావటానికి ఆయన మన హృదయాల్లో ఉండే సంకల్పం కలిగేటట్టు చేసి ఆ సంకల్పాన్ని నెరవేరేటట్లుగా మనకి ఆ శక్తిని, ఆ సంకల్ప బలాన్ని ఇచ్చి ఆ సంకల్పాన్ని లో ఉన్న ఔన్నత్యాన్ని, ఆ బలాన్ని పెంపొందించి ఆయన వైపుగా అటు మనకి అంతర్దృష్టిని కల్పించి అలా గ్రేట్ సోల్స్ గా తీర్చిదిద్దేటమే వివేకానందుడు భూమి మీదకు వచ్చిన పని. నాన్నగారు కూడా మన అందరినీ ఎప్పుడూ కూడా ఇది చేయండి అది చేయండి అనలేదు. మనందరికీ ఆ మనస్సుని తీర్చిదిద్దుకోవటం, మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలో ఆయన ప్రతి దాంట్లోని ప్రతి తలంపు దగ్గర ఆయన మనకి చూపించారు, ప్రతి తలంపుకి చూపించారు. కాబట్టి మనకేంటంటే ఎవరు ఏ పని ద్వారా అయినా సరే, ఒకళ్ళు పని ద్వారా చేస్తారు, ఇంకొకళ్ళు ఇంకొకటి చేస్తారు, ఎవళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మన గురువు ఆయన గురువుకి ఇచ్చిన ఔన్నత్యాన్ని మనం కూడా మన గురువుకి ఇవ్వాలి అనేది మనకి తెలియజేస్తున్నారు వివేకానందుడి ద్వారా. తెలియజేసినప్పుడు మన గురువు యొక్క గొప్పతనం మనం ఎలా చాటుతాము, మనం జీవిస్తేనే మన గురువు గొప్పతనం, మనం జీవించకపోతే ఆ గొప్పతనం మనకి ఔన్నత్యం మన హృదయంలో తెలియడానికి లెక్క. తెలిస్తేనే జీవిస్తాం, తెలియాలి, తెలిస్తే మనం జీవించాలి. అది ఇప్పుడు రామకృష్ణుడు ఒక్కళ్ళు ధరించినా సరిపోతుంది ఇన్ని వేల మందులు అనేవారు, నాన్నగారు అందరూ ధరించారు, ఒక్కరిని వదిలిపెట్టే కోసం లేదు.
అంటే ఇన్ని ప్రవచనాలు చేసి ఒక్కళ్ళకి అర్థమైనా చాలని కొన్ని కాంటెక్స్ట్ లో అనేవారంటే, తర్వాత మళ్ళీ దయ కదా, ఒక్కళ్ళని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, అందరూ నోట్లో పడ్డ మాంసం ముక్కలు బయటకు వచ్చే ప్రసక్తే లేదు.
అంటే అర్హత యోగ్యతలు ఏసి చూసే పని లేదు, అందరినీ తీసేసుకోవటమే,
సమానంగా ప్రేమించి
అందరినీ తీసేసుకోవటమే, అందరికి ఇవ్వటమే కదమ్మా, ఇది చేసేది కాదు కదా, ఇచ్చేది కదా అని చెప్పారు రామకృష్ణుడు. శారదామాత, వివేకానందులు ముగ్గురు చేసిన పని నాన్నగారు, వాళ్ళు మానవాళికి అంతా చేసిన పని నాన్నగారు, భక్తులు అందరికి వాళ్ళు ముగ్గురు చేసిన పని చేసేసారు. శారదామాత
ప్రేమ,
ఆ ప్రేమ, అసహనము ప్రేమ, ఆవిడ
భోజనం పెట్టడం,
మన నిరంతరం మనకి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నిటిని తల్లి వివేకానందుల్లాగా మనల్ని మేల్కొల్పారు. అజ్ఞానం అనే నిద్ర నుంచి మేల్కొల్పారు, రామకృష్ణుల్లాగా తరింప చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఈ ముగ్గురు పని నాన్నగారు మనకి చేసేసారు. మనకి లోటు అనేది, వెలితి అనేది లేకుండా అటువైపు నుంచి అనుగ్రహాన్ని కురిపిస్తున్నారు. ఏదైనా లోటు ఉంది అంటే మనం వాళ్ళకి శరణాగతి చెందటంలోనే ఆ గురువుకి మనం భగవంతుడికి శరణాగతి యాక్సెప్ట్ చేయటంలోనే మంది లోటు కానీ వాళ్ళ పని వాళ్ళు చేసేసారు.
100%
అంటే అసలు రామకృష్ణుడు కానీ నాన్నగారు కానీ భగవాన్ కానీ వీళ్ళందరూ గురువులందరూ కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అనేక ఎత్తుగళ్ళేసి మన్ని ఎలాగోలాగా వాళ్ళ దాంట్లోకి వాళ్ళలోకి పడేటట్లుగా భక్తి అనేది మనను నేర్చుకునేటట్లుగా ఆ భక్తి అనే వాళ్ళలోకి ఎప్పుడైతే భక్తి నేర్చుకున్నామో జ్ఞానం వచ్చి తీరుతుంది. కాబట్టి ఆ భక్తిని మనందరికీ గురువుల అందరూ కూడా నిరంతరం అనేక ఎత్తుగళ్ళు అనేక ప్రవచనాలు అనేక ఎత్తుగళ్ళు నిరంతరం ప్రతి సంఘటనలోని వాళ్ళని యాక్సెప్ట్ చేసేటట్లుగా శరణాగతి చెందేటట్లుగా తీర్చిదిద్దుతా ఉన్నారు. ఏదైనా మనకి కష్టం వచ్చింది అంటే మనకి ఆ శరణాగతిలో ఉన్న వెలితిని పోర్చటానికి ఆ సంఘటనని గురువు మనకి వాడుకుని ఆ శరణాగతి పరిపూర్ణంగా శరణాగతి చెందేటట్లుగా మన మనసుల్ని వాళ్ళు తీర్చిదిద్దుతున్నారన్నమాట. వాళ్ళకి వాళ్ళ యొక్క లవ్, ఆ అన్కండిషనల్ లవ్, నువ్వు ఇచ్చేస్తేనే ఇదిరా, నీకు అర్హత ఉంటేనే ఇస్తాను అనేది ఏమీ లేవు. అసలు ఎక్కడా లేవు అర్హత యోగ్యతలు గురించి వాళ్ళు అసలు పక్కకి
తీసుకు
పక్కన పెట్టేసి ఎంతసేపు వాళ్ళ ప్రేమని మన మీద అలా వర్షింపు చేసినప్పుడు మనకేంటంటే ఒకరోజు అటో ఇటో అవుతుంది, కానీ మనం కూడా అక్కడికి వాళ్ళు చూపించిన ప్రేమకి ఎటు బెసకలేం, ఎటు వెళ్ళలేం, వెళ్ళకుండా వాళ్ళ ప్రేమలో మనం కూడా మునిగిపోతాం. కానీ బేలూరు మట్లో ఆ చారిటీ కూడా నాకు ఎంతో నచ్చింది. అనేక మంది భక్తుల యొక్క చారిటీ అక్కడ మనకి కనిపిస్తా ఉంది. అంటే చారిటీ దేనికరిగా అంటే ప్యూరిటీ కోసము. అంటే మనం ఏదైనా చేసినప్పుడు మన ప్యూరిటీ, మనం ఏది చేసినప్పటికీ మనం ప్యూరిఫై అవ్వటానికే చెయ్యాలి, మన అహంకారం కోసం కాదు. నువ్వు 1 రూపాయి చారిటీ చేసినా నీ హృదయం అది
ఎలా ఉంది,
ఎలా ఉంది నీ హృదయంలో, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు బాగుండాలి అని చెప్పేసి మంచి సంకల్పంతో మంచి హృదయంతో చిన్న పని చేసినా సరే వాళ్ళకి అది అందుతుంది. అంటే చారిటీలో మనం ప్యూరిటీని పొందాలి. చారిటీ చేసి అహంకారాన్ని పెంచుకోవటం వల్ల భగవంతుడికి దూరం అయిపోతాం. అందుకని అసలు నాన్నగారు కానీ భగవాన్ కానీ వీళ్ళందరూ చారిటీ గురించి వస్తారు. చారిటీలోకి వెళ్ళి మనం ప్యూరిటీని మర్చిపోతామేమో, అహంకారాన్ని పెంచేసుకుంటామేమో అని చెప్పేసి వాళ్ళు అక్కడ
జాగ్రత్తగా అదర్స్ లేరు, అదర్స్ లేరు, నువ్వు నీకు చేసుకుంటున్నావు
చేసుకుంటున్నావు. అంటే అక్కడ అన్ని చోట్ల మన కర్మని మన చేతుల్లోనే ఉంది, మన కర్మని మనం ఎలాగ మార్చుకోవచ్చు, మనం చేసే పనుల ద్వారా మనం పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు, చిన్న చిన్న పనుల ద్వారా. ఇప్పుడు వివేకానందుడు ఆ బేలూరు మట్టు కట్టాడు, అంత ఆయనకి ఆయన అటువంటి శిష్యుడు కాబట్టి అంత పెద్దగా ఆయన ప్రపంచానికి ఆయన గురువుకి గేట్స్ ఓపెన్ చేసి మార్గాన్ని ఓపెన్ చేసి ఆయన హృదయానికి గురువుని ఎలా గౌరవించవచ్చో చూపించి వెళ్ళాడు. కానీ రమణ మహర్షికి కందుడు కందాశ్రమం కట్టాడు, ఒక్కడే కట్టాడు, కానీ అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అయిపోయింది. అంటే ఒక్కడే అయినప్పటికీ వాడు తాపివాడే, చిన్నవాడే, వాడి హృదయం అక్కడ మనకి ఆ ప్లేస్ లో కనిపిస్తా ఉంటుంది. అంటే పెద్ద పెద్ద పనులు అక్కర్లేదు, మంచి హృదయంతో చిన్న పని చేసినా సరే నీ అహంకారం పోయేటట్లుగా, వేరు భావన తొలగిపోయేటట్లుగా జీవిస్తేనే జ్ఞానాన్ని పొందుతావు అని చెప్పేసి ఇక్కడ అంటే అక్కడ బేలూరు మటుకి ఎంత స్థానం ఉందో స్కందాశ్రమానికి అంత స్థానం ఉంది. అంటే ఆ అంటే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ అని చెప్తున్నారు
స్కందాశ్రమం.
అంటే అంతటి స్థానం ఎందుకు వచ్చిందయ్యా అంటే, వాడు ఒక్కడే అంత కష్టపడి ఆ గురువు మీద ప్రేమ, రాత్రి పగలు వాడు చేసిన పని, అంటే మనం చెయ్యలేము అనుకోలేదు, కష్టం అనుకోలేదు, వాడు అంత కష్టపడి వాడి యొక్క హృదయాన్ని భగవానికి అర్పించాడు. దాని వల్ల ఆ ప్లేసు, అంటే ఒక్కొక్కళ్ళని చేయగలమా, వివేకానందుడు చేయగలిగాడు, మన ఎంతటి వాళ్ళు అంటే, తాపిమేస్తుడు చేసిన పని వాడి హృదయాన్ని మనకి పట్టిస్తుంది. భగవాను హృదయాన్ని పట్టుకోవటం వల్ల, వాడు హృదయాన్ని భగవానికి శరణాగతి చెందటం వల్ల అంత అందంగా మనం ఈ రోజు కూడా స్కందాశ్రమం వెళ్ళాలి అని చెప్పేసి అది చూసి వస్తూ ఉంటాం. చూసి ఎంతో ఆనందపడతా ఉంటాం. అంటే చారిటీ లో మనం ప్యూరిటీని పొందాలి, అది మన ఉద్దేశం. కానీ మనం వేసే దండ్లకి, మనం కట్టే దానికి భగవంతుడు ఎదురు చూడట్లేదు. మనం వేసే దండ మనం ప్యూరిఫై అవ్వటానికి ఉపయోగపడుతుంది. మనం చేసే ప్రతి పని కూడా మనల్ని మనం సంస్కరించుకోవటానికి, అభివృద్ధికి, మన మానసిక స్థాయి పెరిగి మనకి ఆ అంతర్దృష్టి ద్వారా వాళ్ళకి శరణాగతి చెందటం వల్ల మనం వాళ్ళని గౌరవించినట్టు. అంటే ఈ మాటలన్నీ ఎందుకు చెప్పారయ్యా అంటే, ఏ క్షణానికి ఆ క్షణానికి సరిపడి మనకి మానసికంగా మన ఎదుగుదలకి ఎంత ఆహారాన్ని, ఫుడ్ సప్లైని, దేహానికే కాదు మన మనసుకు సరిపడినటువంటి ఆహారాన్ని నాన్నగారు సబ్జెక్ట్ ద్వారా ఎంత ఫుడ్ని చెప్పారు. ఆ ఫుడ్ అంతా ఎందుకయ్యా అంటే, మన మనసుని సంస్కరించుకోవటానికి, మన మనసు శరణాగతి నేర్చుకోవటానికి. వాళ్ళందరినీ చూసి వచ్చినప్పుడు మనం ఎంత సామాన్యులమో, మనం ఎలాగ మన తీర్చిదిద్దుకోవాలో, మన గురువుని ఎలా గౌరవించాలో, మన చారిటీని ఎలా పెంపొందింప చేసుకోవాలో. చారిటీని పెంపొందించుకోవటంతో పాటు నేను నాదిని ఎలా వదులుకోవాలో, ఇవన్నిటినీ చారిటీ ఎందుకయ్యా అంటే ప్యూరిటీ కోసము అనేది మనకి తెలియాలి. ఏది చేసినప్పటికీ అక్కడ మనకి ఆ నేనుగాడు పోవటమే, మన అహంకారం. అంటే ఎప్పుడు రామకృష్ణుడు వివేకానందుడి యొక్క, అంటే ఆయన సెల్ఫ్లెస్ వర్క్ చేసినప్పటికీ, జీవించినప్పటికీ, ఆయన నవ్వినప్పటికీ కూడా రామకృష్ణుడు ఆనందపడిపోయేవాడు. ఎందుకంటే ఆయన నవ్వు చూడు ఎంత స్వచ్ఛంగా ఉందో, ఎక్కడ స్వార్థం లేని మనిషి ఎంత స్వచ్ఛంగా నవ్వుతాడో ఆ నవ్వును కూడా గురువు ఆనందించేశాడు రామకృష్ణుడు. ఆయన చేసిన పనులే కాదు, ఆయన నవ్వును కూడా ఆయన ఆనందించాడు. అంటే మనలో స్వార్థం లేకపోతే, స్వార్థం తగ్గే కొద్ది మనం, స్వార్థం తగ్గే కొద్ది ఇన్నర్ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. స్వార్థం నశించిపోతే మనకి అక్కడ ఇంకా నేనుగాడు ఉండడు, లిమిట్స్ ఉండవు, సర్కిల్ ఉండదు. నేను నాది అనే సర్కిల్ నుంచి మనం బయటికి వచ్చేస్తాం,
ఎక్స్పాండ్ అయిపోతాం.
ఇక్కడ అంతా అసలు ఆ వివేకానందుడు రామకృష్ణుని చూస్తే, భగవాను రామకృష్ణుడు మన నాన్నగారు వాళ్ళ యొక్క, అంటే డైరెక్ట్ గా నాన్నగారు భగవాన్ దేహం ఉన్నప్పుడు లేకపోయినప్పటికీ ఈ దేహంలో, కానీ ఎక్కడ ఆయనలో ఎప్పుడు కూడా ఆయన దేహం ఎదురుగుండా ఆయన ఉన్నట్లుగానే జీవించారు. కానీ ఎప్పుడు భగవాన్ దేహం లేనట్లుగా ఆయన ఎప్పుడు జీవించలేదు. భగవాన్ని ఎదురుకుండా పెట్టుకుని ఆయన తెర వెనుకున్నారు. తెర వెనక నాన్నగారు ఉన్నారు, తెర ముందంతా కూడా మనకి భగవాన్. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎప్పుడు అరుణాచలం తీసుకెళ్తున్నారు నాన్నగారు ఒక 30 ఏళ్ళ నుంచి, అది మన ప్లేసే అనిపిస్తా ఉంది. అలాగే నాన్నగారు రామకృష్ణుడు హృదయాన్ని, వివేకానందుడు హృదయాన్ని మనకి పట్టి ఇవ్వటం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఆ వెస్ట్ బెంగాల్ వాళ్ళంతా బెంగాలీస్ వస్తా ఉంటే ఏంటి వీళ్ళందరూ చాలా బాగా వస్తున్నారే అనుకున్నాను. ఒక క్షణం వీళ్ళందరూ రామకృష్ణుని గుర్తించారే చక్కగా అనుకుని ఏడబడికి వెంటనే లోపించి, వాళ్ళు వెస్ట్ బెంగాలీస్ వాళ్ళు, మనం రామకృష్ణుడు మనవాడు అనేంత దగ్గరగా నాన్నగారు మనకి ఆ క్లోజెస్ తీసుకురావటం వల్ల ఆ వెస్ట్ బెంగాలీస్ పరాయి వాళ్ళు అనుకుంటున్నాం, మనమే అత్యంత దగ్గర అనుకుంటున్నాం.
అంటే
రామకృష్ణుడు హృదయాన్ని పట్టివటం వల్ల వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారేంటి అనే థాట్. హా ఇదేంటి బెంగాలీ వాడి కదా, మనం బెంగాలీ వాడనే మర్చిపోయాం, రామకృష్ణుడు మనవాడే అనుకుని అంత హృదయాన్ని మనకి రామకృష్ణ హృదయాన్ని నాన్నగారు పట్టివ్వటం వల్ల మనం మనకి అంత దగ్గరగా అంత క్లోజ్ గా మనం ఆయనతోటి, వాళ్ళు పరాయి వాళ్ళు అనుకుంటున్నాం, మనమే దగ్గర వాళ్ళు
అనుకుంటున్నాం.
ఆ క్లోజ్నెస్ ఇచ్చిన వాడు మన గురు నాన్నగారు మనకి. ఆ క్లోజ్నెస్ లేకపోతే మనకి అక్కడికి వెళ్ళి ఆ రామకృష్ణుడిని ఏదో దర్శనం చేసుకుందాం అనుకునే
వాళ్ళం. హార్ట్ టచింగ్ గా ఏ ప్లేస్ లో ఆ ప్లేస్ లో ఆయన ఫీల్ అయ్యి
దగ్గర వాళ్ళు
మీరన్నట్టు ఆవిడ
మనంతటి మనం అందుకోలేము. నాన్నగారు మనకి అలాగా అందించారు. ఎవరి గురించి అయినా చెప్తే వాళ్ళ హృదయాన్ని పట్టివ్వాలమ్మా అని చెప్పేవారు. అలాగా రామకృష్ణుడిని భగవాన్ని మనకి అంత క్లోజ్ గా వాళ్ళు ఫీల్ అవుతున్నాము అంటే ఆ క్లోజ్నెస్ ఎవరు తీసుకొచ్చారయ్యా అంటే మన గురువు మనకి అంత క్లోజ్నెస్ వాళ్ళతోటి. వాళ్ళు దేహమాత్రులు కాదు, మనలో ఉన్న అంతర్యామిగా ఉన్న వాళ్ళే. వాళ్ళు రామకృష్ణుడిగా ఒక దేహం తీసుకుని రావచ్చు, భగవాన్గా ఇంకొక దేహం తీసుకుని రావచ్చు, కానీ ఉన్నది ఒకటే, ఉన్న వస్తువు ఒకటే. అనేక రూపాలుగా వచ్చినప్పటికీ ఉన్న వస్తువు ఒకటే మలాన్ని, ఆ వస్తువుని మనకి అంత దగ్గరగా ఆ వస్తువుని మనం ఫీల్ అవుతున్నాం కాబట్టి ఆ అంతర్యామిగా ఉన్న వాడిని ఫీల్ అవటం వల్ల వాళ్ళందరూ కూడా మనకి అతి దగ్గరగానే క్లోజ్ గా ఉండి వాళ్ళతో మాట్లాడుకోగలగటం, వాళ్ళతోటి ఓపెన్ గా ఉండటం, అవన్నీ మనకి ఎవరు గురువయ్యని మనకి చేస్తున్నాడు. ఇప్పుడు రామకృష్ణుడు కర్తృత్వం ఒకటే కాదు, భోక్తృత్వం కూడా జ్ఞానానికి అడ్డమే అని చెప్తా ఉండేవాడు. అంటే ఆ నేనుగాడే కాదు, ఆ నేనుగాడు ఎప్పుడు పోతాడు, ఆ నేనుగాడు సుఖపడాలి సుఖపడాలి మనం సుఖపడిపోవాలి అనుకుంటే భోగ ప్రవృత్తి. ఆ దేహంతో మనం సుఖపడాలి 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 అనుకోవటం మనకి ఆ భోగ దృష్టి అనమాట. మనం ఎంతో కొంత కర్తృత్వాన్ని వదులుకోగలుగుతున్నామంట, కానీ అంటే కర్త ఈశ్వరుడు అని ఒప్పుకుంటున్నాం, కర్తృత్వాన్ని వదులుకోవటానికి ఎంతో కొంత సాధన చేస్తున్నాం, కానీ మనం సుఖపడాలి. దేంతో సుఖపడాలి? దేహం ఉంచుకుని సుఖపడితే కాదు కదా. ఏ దేహ బుద్ధిని అయితే పోగొట్టుకోవాలో ఆ దేహాన్ని ఉంచుకుని సుఖపడాలనుకుంటున్నాం ఒక యాంగిల్లో. అందుకని చెప్పేస్తే నాన్నగారు ఏమని చెప్పారంటే, కర్తృత్వం పోవటంతో పాటు మనకి ఆ భోక్తృత్వం అంటే భోగించాలి సుఖపడాలి అనుకునే వారు కూడా పోవాలి. కర్తం నేను కాదనేది మనకి ఎంతో కొంత అర్థమవుతుంది, కానీ ఈ దేహాన్ని సుఖపెట్టాలి, ఈ దేహం సుఖంగా ఉండాలి సుఖపెట్టాలి అనుకుంటున్నాం. దేహం మనం కాదు అని చెప్తా
ఉంటాం.
ఆ భోగ దృష్టి కూడా పోతేనే జ్ఞానం వస్తుంది.
అవును,
అందుకే
చాలా ఇంపార్టెంట్ అండి. అవును, అంటే భోక్తృత్వం అనేది మనకి ఇమిడిపోయి అది మనం అది దీనికి ఆబ్స్టికల్ అని మనకు కనపట్టలేదు అసలు.
అది నాన్నగారు
అసలు శరీరం మనం కాదు అన్నప్పుడు శరీరం కంఫర్ట్ కి శరీరం కంఫర్ట్ కి అంత ఎనర్జీ వ్యత్యాసించడం అనేది కరెక్ట్ కాదు.
అంటే మనం సుఖపడాలి సుఖపడాలి అనుకోకుండా మనకి కంఫర్ట్స్ ఉంటే అనుభవించవచ్చు, కానీ మనం సుఖపడాలి 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 అనుకోకూడదు. నేను కర్తను కాదు కర్త ఈశ్వరుడు ఎలా అనుకుంటున్నాము, మనం సుఖపడాలి సుఖపడాలి అనుకోక్కర్లేదు. ఎప్పుడైతే సరెండర్ అవుతున్నామో ఆ సరెండర్ లో మనకు వచ్చే ఎనర్జీ ఏమవుతుందంటే మనకి ఆనందాన్ని శాంతిని ఇచ్చేస్తుంది. ఆ శాంతి ఆనందంలో దేహానికి మనసుకి అతీతమైన శాంతి ఆనందం మనకి లోపల నుంచి అంతర్యామిగా ఉన్నవాడు ఇచ్చేస్తా ఉంటాడు. ఆ ఎనర్జీని ఇచ్చేస్తా ఉంటాడు, ఆ శక్తిని ఇచ్చేస్తా ఉంటాడు, ఆనందాన్ని ఇచ్చేస్తా ఉంటాడు, శాంతిని ఇచ్చేస్తా ఉంటాడు. మళ్ళీ మనం ఇది మనం తలంపు లేకపోతే మనకి ఏదైనా పర్వాలేదు, ఎక్కడుంటే అక్కడ మనకి ఏం పర్వాలేదు. కానీ భోగించాలి ఆ భోగ దృష్టి మనకు ఉండకూడదు, భోగ దృష్టి ఉండకూడదు. కానీ మన దృష్టి ఆటి వైపు మీద ఉండకూడదు అన్నమాట. ఆటి వైపు ఉంటే ఏమవుతుంది, దేహం కేంద్రంగా మనం
జీవించేస్తూ ఉంటాం.
అందుకని చెప్పేసి అక్కడ రామకృష్ణుడు దానికి నాన్నగారు ఎప్పుడు చక్కగా దాని గురించి అంత బాగా చెప్పారు. అంటే ఒక యాంగిల్లో మనం చూసుకుంటా ఉంటాం, ఇంకొక యాంగిల్ వదిలేస్తా ఉంటాం. కాబట్టి ఆ సమన్వయం చేసుకునే పద్ధతిలో
చాలా ఇంపార్టెంట్
సమన్వయం మెయిన్. అందుకనే
చాలా ఈ విషయం మాత్రం అంటే మనం ఒక యాంగిల్లో సబ్జెక్ట్ పెట్టుకుని నాలుగైదు కోణాల్లో వదిలేస్తూ ఉంటాం. సమగ్రంగా కాకపోతే అది అసలు సబ్జెక్ట్ మనం ఊరికే చెప్పుకోవడానికి కాదు సబ్జెక్ట్, అది మనం సమన్వయం చేసుకుని జీవించడానికి
జీవించటానికి ఆ సమన్వయం చేసుకుని జీవించే విధానంలో మన దృష్టి అటువైపు లేకుండా ఉంటే చాలు భోగించాలి.
మీరన్నట్టు అంటే సబ్జెక్ట్ కరెక్ట్ అవగాహన లేకపోయినా ప్రమాదం
అనుకోకుండా ఉంటే
సబ్జెక్ట్ సమగ్రంగా అర్థం చేసుకోకపోయినా చాలా ప్రమాదం సంధ్య అంటే
ప్రమాదం. అందుకని చెప్పేసి మనకి జ్ఞానానికి కర్మ భక్తి కర్మల్ని జోడించి అంటే భక్తితో పాటు మనం ఒక పని చేయటం ద్వారా ఆ పనిలో మన లోటుపాట్లు మన మనసులో ఉన్న లోటుపాట్లు పని చేసినప్పుడే మనకి తెలుస్తా ఉంటాయి
తెలుస్తాయి.
అందుకని భక్తితో పాటు ఆ సత్కర్మని చెయ్యటం వల్ల మాత్రమే మనం జ్ఞానాన్ని పొందుతాము. లేకపోతే నాన్నగారు అంటా ఉండేవారు, అమ్మా ఆ మెడిటేషన్ హాల్లో వాళ్ళందరూ కూర్చుని ఏం మెడిటేట్ చేస్తున్నారు అంటే ఆ మెడిటేటర్ ఎవడు, ఆ మెడిటేటర్ని పోగొట్టుకోవాలి అంటే మనం ఆ సత్కర్మని చెయ్యటం వల్ల భక్తితో పాటు సత్కర్మను కూడా ఆచరించటం వల్ల మాత్రమే
పోతుంది.
అప్పుడే పనిలో మన లోటుపాట్లు వెలితి మనం ఎక్కడ సరెండర్ అవ్వలేకపోతున్నాము, ఎక్కడ మన మనసు అడ్డుపడిపోతుంది.
పని విడిచిపెట్టడం అసలు ఒప్పుకునేవారు కాదంటే అందుకే
అందుకనే
పని అంటే మన స్వార్థం కోసం చేసుకునే పని కాదు, నిస్వార్థంగా చేసే సత్కర్మ.
అంటే నీ కుటుంబానికి నువ్వు చేసుకునే పని నీ దేహ పోషణకి చేసుకునే పని,
పోషణ కోసం మాత్రమే.
అది దేహం నీ దేహం
అవును
నడియాటాన్ని చేసుకునే పని ఏదైతే
స్వార్థం విడిచిపెట్టి చేసే సత్కర్మ అవును
చేస్తున్నావో ఆ పని నువ్వు నిన్ను ఉద్ధరించే పని, అది నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటానికి సహాయపడే పని, మనల్ని పోషించుకునే పని మన పని. అది అదేమి ఎవరిని ఉద్ధరించటానికి కాదు, మనల్ని మనం పోషించుకోవడం
అంతే.
అది దేహ పోషణ నిమిత్తం జరిగే పని వేరు,
సత్కర్మ వేరు.
ఉద్ధరించుకోవటానికి చేసే సత్కర్మ అది స్వార్థాన్ని తగ్గించటానికి, అసలు నాన్నగారు ఒక రోజు ఒక మీటింగ్ లో అమ్మ మీ స్వార్థమేమి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు తగ్గించుకోవద్దు, ఒక 10 నిమిషాలు మీ స్వార్థం ద్వారా జరిగే మంచి పనులు ఎన్నో ఉంటాయి. అంటే 10 నిమిషాలు స్వార్థం లేకుండా
ఎక్కడో మోక్షం వరకు వద్దు, అసలు ముందు ఒక 10 నిమిషాలు స్వార్థం మొదలండి.
10 నిమిషాలు మీ స్వార్థం లేకుండా మీ ద్వారా
ఎంతో
మంచి పనులు జరిగిపోతాయి. 10 నిమిషాల్లో మీకు మంచి థాట్స్ స్వార్థాన్ని పక్కన పెడితే మంచి థాట్స్ వచ్చేస్తాయి. ఆ థాట్స్ ద్వారా మనం అనేక మంచి పనుల్ని చేసేస్తాం. అంటే ఆ పని మనల్ని ఉద్ధరిస్తుంది, మనల్ని ఉద్ధరిస్తుంది. మనం ఎవరినో ఉద్ధరించట్లేదు ఇక్కడ,
మనల్ని
ఉద్ధరించుకోవడానికి
సత్కర్మ తోడ్పడుతుంది.
తోడ్పడుతుంది సత్కర్మ సహకారం లేకుండా మన బలహీనతలోంచి మనం బయటకు రాలేము. భక్తిలో మనం ఈ పని చేసినప్పుడే మనం ఎక్కడ సరెండర్ అవ్వలేకపోతున్నాము, ఎక్కడ ఈశ్వర నిర్ణయాన్ని గౌరవించలేకపోతున్నాము. మన నిర్ణయమే ఈశ్వర నిర్ణయంగా మార్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నాము? ఆయన్ని ఆ నిర్ణయ ఆయన యొక్క నిర్ణయాన్ని మనం గౌరవించలేక అంత శక్తి లేక మనం ఏమనుకుంటున్నాము, మన నిర్ణయాన్ని ఆళ్ళు గౌరవించాలి అనుకుంటున్నాం. ఆళ్ళ నిర్ణయాన్ని మనం గౌరవించాలి అనే ప్రాథమికంగా ఆ పాయింట్ మనకి పట్టుకుంటే కనుక మనకి శరణాగతి కుదురుతుంది. కుదురుతుంది, లేకపోతే కుదరదు. మనం సత్కర్మ చేసినప్పుడే మనలో ఉన్న వెలితి ఏంటో మనకి తెలియజేస్తాడు. మన వెలితిని శరణాగతి ద్వారా మనం పూడ్చుకోగలుగుతాం, మన స్థాయి మానసిక స్థాయిని పెంచుకోగలుగుతాం. మానసిక స్థాయి పెరగకుండా ఎన్ని చేసినప్పటికీ మనం పవిత్రం అవ్వకుండా,
ఎందుకంటే లోపల అంటే బరువు తూకం పెరగకుండా అసలు లోపలికి ఎలా దిగుతాం అంటే
దిగలేము.
సత్కర్మతోని, భక్తితోని, ప్రేమతోని, అన్కండిషనల్ లవ్ తోని, అంటే సర్వ భావేన భారత అన్నట్టు అన్ని రకాలుగాని మనసుకు తూకం పెంచి మనం హృదయంలోకి వెళ్ళగలం. గానీ ఇప్పుడు థర్మోకోల్ ముక్కో ఏ కాటనో నీళ్ళల్లో వేస్తే అది ములగదు కదా. సో పైన తేలుతూ మన మనసులో అల్పమైన విషయాలు స్వల్పమైన విషయాలు పెట్టుకుని కర్తృత్వం భోక్తృత్వం పెట్టుకుని స్వార్థం కోసం చేసుకుంటూ వెళ్ళిపోతే అలా మైండ్ తూకం ఎలా పెరుగుతుంది, అసలు లోపలికి ఎలా దిగుతుంది? దిగకుండా అవును అంటే విశాలత్వం రావడానికి ఆస్కారం ఉండదు కదా. అంటే ఇంకా
అంతే అంతర్దృష్టి కలగాలి. అంతర్దృష్టి బాహ్యంగా దృష్టి ఎంతసేపు మన ప్రపంచం వైపు. ఇక్కడ రామకృష్ణుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే ఫస్ట్ రామకృష్ణుడికి ఫస్ట్ భగవంతుడు, నెక్స్ట్ ప్రపంచం, మూడోదే ఆయన. అలాగే మనకు కూడా మీరు మనం నాన్నగారు చెప్తున్నారనమాట, మనకు కూడా రామకృష్ణుడు లాగే ముందు భగవంతుడికి ప్రాధాన్యత ఇచ్చి నెక్స్ట్ ప్రపంచానికి ఇచ్చి థర్డ్ మన దేహానికి ప్రాధాన్యత ఇస్తే థర్డ్ మనకి, మనం ఫస్ట్ గా మన దేహానికి ఇస్తున్నాము, అక్కడ థర్డ్ ప్రాధాన్యత ఇవ్వాలి అని చక్కగా ఆయన చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ శారదామాత రామకృష్ణుల యొక్క అనుబంధాన్ని నాన్నగారు ఒక్క మాటలో చెప్పేశారు. రామకృష్ణుడు దేహం వదిలిపెట్టేసేటప్పుడు శారదామాత, నా తండ్రి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాను అని చెప్పిందంట. అంటే ఈ లోకంలో తండ్రి ఒక్కే ఉంటాడమ్మా, ఇద్దరుండరు. ఆవిడ ఎక్కడా భర్తని చెప్పలేదు రామకృష్ణుని, ఎప్పుడూ కూడా ఆవిడ తండ్రిగానే చూసింది. అందుకని ఆయన దేహం వదిలేసినప్పుడు నా తండ్రి నన్ను వదిలేశాడు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, అంటే తండ్రి లేని బిడ్డను అయిపోయాను అనుకుంటుంది అన్నమాట. అంటే తండ్రిగా చూసింది ఎక్కడ అంటే తండ్రి ఒక్కడే ఉంటాడు, భగవంతుడు ఒక్కడే ఉంటాడు, అంతేకాని మిగిలిన యాంగిల్స్ ఆవిడెక్కడ చెప్పలేదు, తండ్రి వదిలేస్తాడు.
ఆవిడ ఆయన ఎలా అయితే తల్లిగా చూసారో
తల్లిగా చూసాడు. ఆయన ఇద్దరు అనుబంధాన్ని, వాళ్ళ పవిత్రమైన అనుబంధాన్ని నాన్నగారు చక్కగా శారదామాత రామకృష్ణుడు శరీరం వదిలేసినప్పుడు చక్కగా ఆవిడ ఆ మాటని చెప్పిందన్నమాట. అంటే తండ్రి ఒక్కడే ఉంటాడు, భగవంతుడు ఒక్కడే ఉంటాడు, ఇద్దరు భగవంతుళ్ళు ఇద్దరు తండ్రులు లోకంలో ఉండరు, ఒకడే భగవంతుడు. ఉన్నది ఒకటే వస్తువు అనేక రూపాల ద్వారా వ్యక్తమవుతుంది, అది శారదామాత రామకృష్ణుడి యొక్క ఔన్నత్యాన్ని ఆవిడ చక్కగా తెలియజేసిందన్నమాట. అంటే ఆవిడకి నిరంతరం మనకి సహనము 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 అని చెప్తానే ఉంది, కానీ సహనం లేకపోతే లోతులు పెరగవు, కాబట్టి అంతర్దృష్టి మన మనసు డీపెన్ అవ్వదు. అందుకని చెప్పేసి సహనం లేకుండా జ్ఞానం పొందలేం, కాబట్టి ఆవిడ సహనము 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 అని జీవించి చూపించింది. ఆవిడ చేసిన పని కానీ ఆవిడ జీవించే జీవిత విధానం కానీ వాళ్ళు చెప్పిన మాటల కన్నా డీపెన్ గా ఉంది. అంత లోతుల్లోకి వాళ్ళు జీవించి చూపించారన్నమాట. అంటే ఎవరైనా ఒక భక్తుడికి ఆవిడ నామం ఇస్తే ఆ భక్తుడు చెయ్యకపోతే ఆవిడే చేసేది, ఆ భక్తుడు తరపున ఆవిడ సాధన చేసి వాళ్ళని బయటికి లాగేది అన్నమాట.
మనం కూడా అంటే నాన్నగారు, మనం నాన్నగారిని ఎంత తలపెట్టుకున్నామో తెలియదు, కానీ మనల్ని అంటే ఇంకా నాలిక మీద మన పేర్లు నాంచారంటే మన రూపనామ దృష్టిలోంచి మనం
పోవడానికి ఆయన స్మరణలోని మనల్ని
తప్పనిసరి
చేయటం నాన్నగారి యొక్క గొప్పతనం. ఆయన స్మరణ ద్వారానే మనని జ్ఞానవంతులుగా చేయటం. మనకి ఎక్కువ పని ఏం వదిలిపెట్టలేదు, అదొక్కటే మనకి ఆ మింగటం అనే పని ఒక్కటే వదిలిపెట్టారు, ఆయనే చేసేసారు. అంటే వివేకానందుడు మనల్ని ఎలాగ భారతదేశాన్ని అంతా నిద్ర లేపటానికి వచ్చాడో, మనల్ని అందరినీ కూడా అలాగే జ్ఞానంలోకి లేపటానికి, అజ్ఞానం అనే నిద్రల నుంచి వెలుగులోకి తీసుకురావటానికి, అజ్ఞానంలోకి మేల్కొల్పటానికి నిరంతరం మనందరికన్నా నాన్నగారే ఎక్కువ సాధన చేశారు. మనలందరినీ స్మరించి 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 మన అంటే మన మనస్సు ప్యూరిఫికేషన్ కోసం వాళ్ళు నిరంతరం మనని స్మరించి స్మరించి స్మరిస్తే
శ్రమించి స్మరించి తరింపజేద్దామని
అది. అంటే నాన్నగారి ఔన్నత్యాన్ని మనం మాటలతోటి మనం ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నాము. ఆ మాటలు షేర్ చేసుకున్నప్పుడు మనలో ఆ జ్ఞాన కాంక్ష, మనం గురువుకి ఏం చేయగలం, గురువు సంతోషపడేటట్లు మనం ఎలా
జీవించగలం
ఎలా జీవించగలం, గురువు సంతోషపడేటట్లు, లోకం సంతోషపడేటట్లు కాదు, మన కుటుంబం సంతోషపడేటట్లు కాదు, మనకి అంతా చేసినది గురువు.
అవును,
ప్రతి ఏ టు జెడ్ గురువే మనల్ని తీర్చిదిద్దాడు.
అవునండి,
అనుగ్రహించాడు.
మీరన్నట్టు ఈశ్వర ప్రీతి అర్థం మనం పనిచేస్తూ ఉంటే లోకం అంతా ఏమనుకున్నా ఏమైపోతూ ఉన్నా మనకి ఆత్మవిశ్వాసం ఎంత స్థాయికి పెరిగిపోయి ఎంత శక్తి వస్తుందంటే, అంటే మీరన్నట్టు శక్తి అంతా ఎక్కడి నుంచే వచ్చి మన ఆ ఉపాధి వాడుకుని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది, అది మీకు మనకి తెలుస్తూ ఉంటుంది. ఇంకప్పుడు మనకు లోకంతో పని లేదు,
లోకంతో పని లేదు. ఆయన మనకి అంటే ఆ పవర్ అంతా మన లోపలే ఉంది, మన లోపల నుంచే ఆయన మనకి అనుగ్రహిస్తున్నాడు. ఎక్కడో లేదు, ఆల్ పవర్ ఇస్ విత్ ఇన్ యూ, కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్.
లవ్ స్ప్రింగ్స్ ఫ్రమ్ హియర్, హ్యాపీనెస్ స్ప్రింగ్స్ ఫ్రమ్ హియర్, స్ట్రెంగ్త్ స్ప్రింగ్స్ ఫ్రమ్ హియర్.
అది మనకి వాళ్ళ మనకి అంత దగ్గరగా, మన జీవితాలకి అంత దగ్గరగా వచ్చి మనకి అంత అనుగ్రహించినప్పుడు మనం వాళ్ళ రుణం తీర్చుకోవటంలో పూర్తిగా రుణం తీరదు. కానీ మనం మన మనల్ని మనం తీర్చిదిద్దుకునే జ్ఞానకాంక్షలో వాళ్ళ వర్క్ చేస్తా వాళ్ళ వైపుకి ప్రయాణించటంలోనే ఔన్నత్యం అంటాం. అంటే ఆ 16 మంది శిష్యులు మరి ఈ ఆళ్ళ ద్వారా ఈ లోకంలో ఆయన పని అంతా చేసుకున్నాడు. వాళ్ళు ఎంత కష్టపడి జీవించి ప్రతిదానికి వాళ్ళు మనకి గురువులుగా ఉండి వాళ్ళు మనల్ని తీర్చిదిద్దుతున్నారో ఆ గురువు యొక్క కష్టాన్ని, గురువు యొక్క ఔన్నత్యాన్ని, గురువు యొక్క హృదయాన్ని మనం గుర్తిస్తేనే
అంటే గుర్తిస్తేనే గౌరవిస్తాము, గౌరవిస్తేనే జీవిస్తాము.
జీవిస్తాం వాళ్ళ ఔన్నత్యం తెలియకుండా మనం నాకు ఇది చేశారు నాన్నగారు, నాకు అది చేశారు అది చెప్పుకోవడం చాలా బాగుంది. మనందరికీ మన తండ్రి ఏం ఆస్తి ఇచ్చాడో మనకు చెప్పుకోవటానికి చాలా గౌరవంగా ఉంటుంది. కానీ మనం తిరిగి గురువు
అంటే తండ్రిని సద్వినియోగం చేయడం అంటే ఇప్పుడు ఇక్కడ బ్యూటిఫుల్ మీకు ఎగ్జాంపుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులు మనకి ఆస్తాలు ఇస్తారు, గురువు మనకి ఓల్డ్ ట్రెషర్, ఇన్నర్ ట్రెషర్ ఇచ్చినప్పుడు దాన్ని మనం దుర్వినియోగం చేస్తామా, దాన్ని సద్వినియోగం చేసుకుని ఆయనకి గౌరవం చూపిస్తామా అనేది మన లివింగ్ లో మనం చూపించవలసిన ఫ్యాక్టర్ అంటే. అవును,
మన చేతుల్లో ఉంది గురువు యొక్క ఔన్నత్యం తెలిస్తే, ఆయన్ని మనం గౌరవిస్తే లోకం కూడా మనం ఆయన ఔన్నత్యాన్ని గుర్తించి గౌరవించి జీవిస్తే లోకం కూడా ఆయన్ని గౌరవిస్తుంది.
మన సత్కర్మతో ఆయన అలంకరించాలి.
మరి ఆయన మనకి జ్ఞాని అయి ఉండి రామకృష్ణుడు శారదామాత ప్రతి ఒక్కడిది పొట్ట కూడా ప్రతి చూశారు.
అవును,
అంటే వాళ్ళ ఆకలిని చూసి వాళ్ళ ఆకలికి శరీరానికి ఫుడ్ పెట్టారు, మనసుకి స్వస్థత చేకూర్చారు, వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చారు, అన్ని పనులు ఏ టు జెడ్ ఆళ్లే చేశారు. నాన్నగారు కూడా మనకి అన్ని పనులు రోజు ఆకలి బాధ అనేది ఏంటో తెలియదు భక్తులకి,
మనకి
మన గురువులు ఆకలి బాధని తట్టుకున్నారు, ఏ అన్ని బాధల్ని తట్టుకున్నారు, ఏ సుఖాల్ని వాళ్ళు
అనుభవించలేదు,
ఏ సుఖాల్ని వాళ్ళు కోరుకోవటమే కాదు అసలు సుఖాలు వంక వాళ్ళు సుఖాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని భోగించలేదు. సుఖాలన్నీ ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ సుఖాలన్నింటినీ మనకి ఇచ్చారు, కానీ వాళ్ళు దేహ సుఖ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ దేహ సుఖాల్ని అంగీకరించలేదు వాళ్ళు. అంటే వాళ్ళు మన గురువేమో సామాన్యమైన జీవితం జీవిస్తా ఉంటాడు, మనమేమో అన్నీ ఉండి కూడా ఆకలి బాధ లేదు, ఒక గూడు బాధ లేదు, ఏ బాధ లేకపోయినా ఇంకా మనకి ఏదో కావాలి అని, బాహ్యంగా ఏదో కావాలి, ఇంకా ఏదో సుఖపడిపోవాలి బాహ్యంగా, సుఖం లేదు బాహ్యంగా అని చెప్పినప్పుడు మన మనస్సు ఆయన వైపుకే తిరిగి సుఖాన్ని ఆయన దగ్గర నుంచే పొందాలి. మన శాంతిని, సుఖాన్ని, శక్తిని మనం ఇన్నర్గానే పొందాలి. వాళ్ళు అది పొందటం వల్లే వాళ్ళు మనకి గురువులయ్యారు, మనకి ఇంత ఆనందాన్ని ప్రపంచానికి అంతటికి పంచిపెడుతున్నారు. మనం కూడా వాళ్ళ శిష్యులుగా చెప్పుకుంటున్నాం. మనం శిష్యులుగా చెప్పుకున్నప్పుడు వాళ్ళు జీవించిన జీవిత విధానాన్ని మనం కూడా
జీవించాలి. కరెక్ట్ కానే కాదండి
ఆ ప్రాక్టికాలిటీ.
అవును,
వాళ్ళు తిన్న ప్రతిదాన్ని భగవాన్ను ప్రతిదాన్ని షేర్ చేసుకున్నారు, ఆహారాన్ని కూడా షేర్ చేసుకుని జీవించారు. అలాగే నాన్నగారు కూడా ప్రతిదాన్ని షేర్ చేసుకున్నారు. అంటే వాళ్ళు ఏదో హోల్డ్ చేసుకుందాము అని చెప్పేసి అనుకోలేదు.
అంటే జ్ఞానానికి అజ్ఞానానికి ఎంత అసలు
హోల్డింగ్ ఉంటే
ఎంత అల్పం, అదెంత వైభవం.
ఆ హోల్డింగ్ అనేది జీవుడు తప్ప జీవుడు లక్ష్యం.
అవును,
షేరింగ్ అనేది భగవంతుడిది. అందుకని మనకి అన్ని విధాలుగా సమగ్రంగా అన్ని కోణాల్లోని వాళ్ళు దయ చూపించినప్పుడు మనకి ఎంత సూక్ష్మ బుద్ధిని కూడా ఇచ్చి వాళ్ళ వైపుకి అంతర్దృష్టి కలిగేటట్లుగా మనని అనుగ్రహిస్తున్నారు అంటే మనం వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని జీవించటం ద్వారానే తెలియచెప్పాలి లోకానికి. అంటే మనం ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాం, ఈ షేరింగ్ లో మనకి ఒక కనెక్టివిటీ ఉంది,
కనెక్టివిటీ
మనకి. ఆ కనెక్టివిటీలో మనకి ఇంకా శక్తి పెరగాలి, ఇంకా జీవించే విధానంలో మనలో మార్పు రావాలి. బిహేవియర్ ప్యాటర్న్ మారకుండా జ్ఞానం రాదు. అది మనకి బిహేవియర్ ప్యాటర్న్ మారాలి. వాళ్ళు ఎలా జీవించారో మనకి అర్థమవుతే మనం కూడా అలా జీవించటానికి ఎక్కువగా ప్రతి దాంట్లోని ప్రతి కోణంలోని. అంటే ఎవరో అమెరికన్స్ యొక్క చారిటీ కొద్దీ బెల్లూరు మఠం వచ్చింది. ఏ వెస్టర్న్ పీపుల్ యొక్క చారిటీ, నాన్నగారు ఎప్పుడు అంటా ఉండేవారు, అమ్మ మనకి ఇండియన్స్ కి చారిటీ తక్కువ అని. మనం ప్యూరిటీ కోరుకుంటున్నాం కానీ చారిటీని పెంచుకోలేకపోతున్నాం. మనం వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ అన్ని వాళ్ళకన్నా మనం ఎక్కువ పెంచుకున్నాం. ఏ కానీ చారిటీని మనం కూడా పెంచుకోవాలి. ఎందుకు పెంచుకోవాలి అంటే మనం పీస్ఫుల్ గా జ్ఞానాన్ని పొందటానికి చారిటీని పెంచుకోవాలి. నేను గాడి పోగొట్టుకోవటానికి చారిటీని పెంచుకోవాలి. ఎవరిని ఉద్ధరించడానికి మన దండల కోసం, మన కోసం ఎవరు అక్కడ, మన గురువు మన దండలు, మన పూజలు, మన ఊరేగింపులు కోసం అక్కడ లేడు. మన హృదయాన్ని చూస్తున్నాడు. మన హృదయంలో ఎలా ఉన్నాము అని చూసుకుంటున్నాడు.
అవునండి, అవును.
మన హృదయం కపటం లేకుండా, కర్తృత్వం లేకుండా, మనం అభోక్తృత్వాన్ని కూడా తగ్గించుకుంటా, స్వార్థం లేకుండా జీవిస్తేనే మనం జ్ఞానాన్ని పొందుతాము. లేకపోతే మిస్ అయిపోతాం, మిస్ అయిపోతాం ఈ జీవితంలో, మిస్ అయిపోతాం,
మిస్ అవుతాము. ఇలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ వస్తాయని చెప్పలేమండి. అంటే భగవంతుడు ఇచ్చిన అవకాశం మనం సద్వినియోగం చేసుకోకపోతే ఈ అవకాశం మళ్ళీ వస్తుందని చెప్పలేమని నాన్నగారు హెచ్చరించేవారు అంటి.
అవును,
నువ్వు లైట్ ఉండగానే నువ్వు బాగుపడకపోతే చీకటి అయ్యాక నువ్వు బాగుపడతానంటే అర్థం లేదు. అందులో
లైట్ ఉండగా చదువుకునేవాడు లైట్ లేనప్పుడు చదువుకుంటాడా అంటే చదువుకోడు. లైట్ ఉండగా ఉపయోగించుకున్న వాడికి వాళ్ళ వెలుతురుని ఆయన అనుగ్రహిస్తాడు. అలాగే అసలు అంటే మనకి ప్రతి దాంట్లోని రామకృష్ణుడు ఎంత ఓపెన్ గా నేనుగా బతికితే ఎప్పటికీ జ్ఞానం రాదు, అంటే దేహమే నేను అనుకుని బతికితే ఎప్పటికీ జ్ఞానం రాదు, నేను
మొసలి పట్టుకుని గోదావరి ఇద్దాం అనేవారు కదా అండి.
అంటే ఆ మొసలి ఆ రమణాశ్రమంలో పైన మనకి ఆశ్రమం పైన అంతా మొసళ్ళుంటాయి, ఎటు చూసినా మొసళ్ళుంటాయి. అంటే మనకి ఆశ అనే మొసలి ఎక్కడైనా ఆశ వచ్చిందా మొసలి నోట్లో పడినట్టే, ఇంకా బయటికి రాలేము. ఆశ అనే వల్ల పడ్డామా మొసలి నోట్లోంచి బయటికి రాలేము. మొసలి నోట్ నుంచి మన తల ఎలా బయటికి తీసుకోలేమో ఆశ అనే వల్లలోంచి కూడా మనం బయటికి రాలేము. అది మనకి అక్కడ సింబల్ గా అనేక మొసల్ని పైనంతా మొసళ్ళుంటాయి మనకి. అవన్నీ సింబల్ ఏంటంటే మనం వదులుకోవటానికి ఇష్టపడాలి, కానీ మనం ఆశ పడతా ఉంటే మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చి తీరాల్సిందే. వదులుకోవటం ద్వారా ఇప్పుడు వివేకానందుడు, రామకృష్ణుడు అందరూ త్యాగ చేస్తేనే యోగి. త్యాగం చేయకుండా యోగి కాలేడు. అందుకని చెప్పేసి వదులుకోవటంలో ఉండే ఔన్నత్యాన్ని వాళ్ళందరూ మనకి బెల్లూరు మఠం వాళ్ళు కాలాన్ని మనకి ఒప్పించారు. వాళ్ళ జీవితం,
వాళ్ళ టైం, వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ లైఫ్
అన్నిటిని ఆ అంటే అన్నిటినీ అన్ని కోణాల్లోని మనకి వాళ్ళు మార్గదర్శకులే. అందరూ కూడా అంటే మనం నాన్నగారు మనకి ఇంత అతిగా మనని ప్రేమించటం వల్ల అతిగా ప్రేమిస్తే మనం కూడా కొంచెం ప్రేమ విలువని మనం గ్రహించలేకపోతా ఉంటాం. అలాగే మనం కూడా నాన్నగారు అతిగా మనని ప్రేమించబట్టి
ప్రేమించారు.
మనం ఎక్కడా కష్టపడకూడదు, పౌడర్ చెరకుండా జ్ఞానం ఇచ్చేస్తానన్నారు, అందుకని మనం ఏమీ చెయ్యక్కర్లేదు అనుకుంటున్నాం. కానీ నాన్నగారు ఎలా జీవించారో మనం పౌడర్ చెరకుండానే పనులన్నీ చేసేస్తున్నాం, చెరగనివ్వట్లేదు. మన మొహాలని ఏమి పౌడర్ చెరగనివ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళినా, జిన్నూరు వెళ్ళినా, అరుణాచలం వెళ్ళినా, ప్రపంచంలో ఏ ప్లేస్కి వెళ్ళినా మనం మొహం పౌడర్ చెరక్కుండానే, మనం కష్టపడకుండానే, బాధపడకుండానే మన అవసరాలను అన్నిటినీ ఆయన తీర్చేస్తున్నాడు.
అవునండి,
మనేమి కష్టపెట్టట్లేదు. కానీ మనకి ఆ చిన్న చిన్నటిని కూడా యాక్సెప్ట్ చేయటం, స్వాలోయింగ్, మనకి ఏదైనా ఒక ఆలోచన, ఒక తలంపు, చెడు తలంపు, అక్కర్లేని జ్ఞానానికి అడ్డమైన తలంపు వచ్చినప్పుడు దాన్ని మనం మెంగాలి, యాక్సెప్ట్ చేసేయాలి. ఏదైతే అడ్డమో దాన్ని మనం వదిలిపెట్టేయాలి. మనకి ఇచ్చిన దాన్ని అనుభవించేయాలి. మింగేస్తే మనం దాని పని అది అయిపోతా ఉంటుంది. మనం మొహం మీద పౌడర్ మనం కష్టం అనుకుంటే ప్రతిదీ కష్టమే. ఆ గురువులంతా ఎంతో కష్టపడి మన కోసం జీవించారు. వాళ్ళ జీవిత విధానంలో ఉండే ఔన్నత్యం మనం గ్రహించి వాళ్ళు కష్టపడ్డట్లుగా మనం దేనికి వాళ్ళలాగా మనం ఏం భిక్ష చేసుకోవట్లేదు, భిక్ష చేసుకోవట్లేదు. వాళ్లే మనకి
పెట్టారు,
మనకి వాళ్ళు భిక్ష చేసి మనకి ఇవన్నీ
పెట్టారు,
పెడుతున్నారు. వాళ్ళ భిక్ష మనకి ప్రసాదం కింద పెడుతున్నారు. మనం ఏమనుకుంటున్నామంటే కష్టపడిపోతున్నాం అనుకుంటున్నారు. మన గురువులు కష్టంలో మన కష్టం ఏమీ లేదు, మనం అంత శక్తి లేదు, మనం
కొంచెం సర్జరీకి సహకరించడం చాలు అన్నారు. అది కూడా అనిస్తే నీకు నొప్పి కలగకుండానే చేసేస్తాను, కానీ నువ్వు అంగీకరించుకో.
ఆయన మన మీద చూపించిన ఆ రాగం, మన మీద ఆయన అటాచ్మెంట్, భక్తుల మీద ఆయనకు ఉన్న అటాచ్మెంట్ ని మనం చిన్న సర్జరీకి కూడా ఒప్పుకోలేకపోతున్నాం. అంతే కదా, ఆయన మనకి ఆయన మనల్ని
క్లినిక్ లో వస్తారంటే
దేవుడుగా, ఆయన వేరే దేవుడు
ఇప్పుడు
ఆయనకి లేదు.
భక్తులు దేవుడి కింద చూసారంటే అక్కడే కదా వచ్చింది.
అంతే, అక్కడే మనల్ని అలా చూడటంలో ఆయన ఔన్నత్యం మనం గుర్తించాలి. అంతేగాని మనం పొరపాటు పడదు,
అది
మనం గురువుకి ఇచ్చే గౌరవం. అంటే అందరు శిష్యులు ఎవరైనా సరే, వివేకానందుడు ఆయన గురువుకి, రామకృష్ణుడికి ఎంతో ఔన్నత్యం ఇచ్చి అది ప్రపంచానికి చాటి చెప్పాడు. అందరూ కూడా గురువుకి ఏ స్థానం ఇవ్వాలి మనసులో, ఎలాగ ప్రథమ స్థానం ఇచ్చి ప్రముఖ స్థానం ఇచ్చి తరించాలో, ఆనందాన్ని పొందాలో ఆయన ప్రపంచానికి చాటి చెప్పాడు. అలాగే భగవాన్ అరుణాచలేశ్వరుడికి అలా ప్రముఖ స్థానం ఇచ్చి ఆయన చెప్పాడు. అలాగే నాన్నగారు
భగవాన్
మనకి వాళ్ళ హృదయాన్ని ప్రముఖ స్థానాన్ని ఇచ్చారు, ప్రథమ స్థానాన్ని
చూపించారు,
గురువుకి ఇచ్చి చూపించారు. కాబట్టి మనం కూడా వాళ్ళ మార్గంలో వెళితేనే మనం కూడా నేనుగా బతకటం మానేస్తాం, లేకపోతే మన దేహబుద్ధి తోటి ఉంటాం. నేనుగా బతికినంత కాలము మనకి జ్ఞానం పొందలేము. అంటే దేహమే నేను అనుకుని బతికినంత కాలము దేహం కాదు, ఆయన మనకి అంతర్యామిగా ఉన్నాడు, ప్రతి దాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు. అతీతంగా దేహానికి మనసుకి అతీతంగా ఆయన మనలో ఉండి ప్రతిదీ స్ఫురణిచ్చి మనల్ని అనుగ్రహించేటప్పుడు ఆ స్ఫురణని ఆ ఉండటం అని ఆ ఉన్న దాన్ని పట్టుకోవాలి. ఆ ఉండటం అనే స్థితిని మనం పట్టుకోవాలి. ఉండటమే అంటే నాన్నగారు ఎప్పుడు అంటా ఉండేవారు, మీ మనసు అంటే పడి ఉండండి అనేవారు ఎప్పుడు. పడి ఉంటే
సరిపోతుంది,
మనసు పడి ఉంటే సరిపోతుంది
అంతే.
అంటే మనకి ఆయన దగ్గర పడి ఉండటం దేహంగా బానే ఉండేది, కానీ మనం మనస్సుని ఉన్న వారి దగ్గర పడి ఉండటం అనేది మనకి ఇంకా అలవాటు కాలేదు కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం దాన్ని
కూడా ప్రాక్టీస్ మాత్రం విడిచిపెట్టకుండా ప్రాక్టీస్ చేసి అది అలవాటు చేసుకోవాలి.
మనం ఆయన దగ్గరికి ఎలా పడి ఉన్నామో, మన దేహాన్ని తీసుకెళ్లి ఆయన దేహం దగ్గర ఎలా పడి ఉంచేవాళ్ళమో, అలాగే మన మనసు అంతర్యామిగా ఉన్న వాడి దగ్గర పడి ఉంచటానికి చిన్న ప్రయత్నం చేస్తే
పని
అయింది. ఎఫర్ట్ మంది, ఫలితం అయింది, కృప అయింది, చిన్న పని అనమాట అది. అంటే మన గురువు ఔన్నత్యాన్ని మనం అందరూ భక్తులు కాని వాళ్ళందరూ గుర్తించట్లేదు, వాళ్ళందరూ రావట్లేదు అనుకుంటా ఉంటాం. వచ్చి మనం జీవించి చూపిస్తే వాళ్ళు కూడా మన దారిలో
ఇన్స్పిరేషన్ అవుతుంది. లేకపోతే మనం ముందు అంటే ఇంత పొంది మనం గురువుకి విలువ ఇచ్చి మనం జీవించకపోతే ఎదుటి వాళ్ళకి తెలియలేదు అనుకోవడం అంత అమాయకత్వం ఇంకోటి ఉండదండి.
ఆ ప్రపంచం గుర్తించటం కాదు, మనం గుర్తించాలి. మనం
జీవించడం
ప్రపంచం. మనం ఇప్పుడు ఆయన గుర్తించాలి
అంటే అందుకే ట్రైనింగ్ కూడా ఇచ్చారు కదా అంటే, ఎంత ట్రైనింగ్ ఇచ్చారా అంటే, రాత్రి పగళ్ళు కూర్చుని చెప్పి చెప్పి అన్ని విధాలుగా అన్ని కోణాలు
ప్రతి కోణంలోని ఆయన చెప్పనిదంటూ చెయ్యనిదంటూ ఏమీ లేదు, అనుగ్రహించినదంటూ ఏమీ లేదు,
ఏమీ లేదు.
మనం ఆ నేను గాడిని పోగొట్టుకోవటానికి యాక్సెప్టెన్స్ అంటే దేహబుద్ధి పెంచుకునే పనులు చేయకుండా దేహబుద్ధి పోగొట్టుకోవటానికి మనం చిన్న ఎఫర్ట్ పెంచుకునే పని చేస్తామంటే పోదు. అంటే మనం స్వార్థంతో కూడిన జీవితం జీవిస్తామంటే పోదు. స్వార్థం వదులుకోవటానికి ఇష్టపడతామంటే అది పోతుంది దేహబుద్ధి. అందుకని చెప్పేసి మనం మన కుటుంబానికి మన సమాజానికి పరిమితం అవ్వకుండా ఇక్కడికి మన సర్కిల్ ఇక్కడ వరకే మనం గిరిగీసుకుని ఉండకుండా భగవంతుడికి మనం సరెండర్ అవ్వాలి. అంటే మన అందరూ కూడా నాన్నగారిలాగే, నాన్నగారిని అందరూ వివేకానందుడు అనేవారు, అలాగే మనం కూడా అందరం వివేకానందుడిలాగా గురువుకి ప్రముఖ స్థానం ఇచ్చేటట్లుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి అంతే. అదే మనం నేర్చుకున్నది అక్కడ, మనల్ని మనం తీర్చిదిద్దుకోవటానికి అంటే ఒకళ్ళని కాదు, చైతన్య మహాప్రభువుని చూస్తాం, ప్రభుపాదుల వారిని చూసాం, రామకృష్ణుని చూసాం, నాన్నగారిని చూసాం, భగవాన్ని చూసాం. ఒక్కడిని కాదు, ఇద్దరిని కాదు, అందరినీ మనకి పెట్టేస్తాడు, అందరినీ చూపిస్తున్నాడు. అటు భగవాన్ అరుణాచలేశ్వరుడికి ఇచ్చిన వైభవం, ఇటు నాన్నగారు భగవాన్కి ఇచ్చిన రామకృష్ణుడికి వివేకానందుడు ఇచ్చిన ఔన్నత్యం, చైతన్య మహాప్రభుపాదులు వారి ఇచ్చిన ఔన్నత్యం, అనేక మంది మహాత్ములు గురువుని మనకి దగ్గరగా తీసుకొచ్చారు
చూపించారు,
హృదయాన్ని పట్టించారు అంటే ఆ మనం జీవించటానికి,
జీవించడానికి
పట్టించారు, చెప్పుకోవటానికి కాదు జీవించటానికి పట్టి
పట్టించారు.
మనం ఆ మార్గంలో గ్రేట్ అందరూ వివేకానందుల్లాగా అంటే అందరూ బాహ్యంగా కట్టడం కాదు, ఒక స్కందుడు స్కందాశ్రమం కట్టాడు. మనం సామాన్యులమే కానీ మన హృదయంలో స్థానం ప్రముఖ స్థానం ఇవ్వాలి. గ్రేట్ స్థానం మన హృదయంలో ఇస్తే అది గ్రేట్. హృదయంలో ఆయన్ని పరిపూర్ణమైన స్థానం ఇవ్వటంలోనే భక్తుడి యొక్క ఔన్నత్యం. అందుకని మనం ఆ పనిని చేయగలం, ఆ పనిని మనం చేయగలం. మన ఆయన నీకు ఫ్రీ విల్ ఇచ్చానంటున్నాడు. మనకి గురువు పట్ల ఔన్నత్యం తెలిస్తే మనం కూడా ఇచ్చేస్తాం, ఇచ్చేస్తాం. ఇవ్వకుండా ఇవ్వకుండా ఉండలేనటువంటి ప్రేమని నాన్నగారు మన మీద వర్షిస్తారు భక్తులందరూ. అందుకని భక్తులందరూ ఇచ్చేస్తారు. కాకపోతే ఏంటంటే టైం రావాలి, ఆ టైం వస్తే ఇచ్చేస్తారు. అందుకని మనకేంటంటే అనేక మంది వివేకానందులుగా భక్తులందరూ తయారవుతేనే మనకి నాన్నగారు మనందరినీ చూసి సంతోషపడుకోవాలి, భక్తులను చూసి సంతోషపడాలి. మనం ఇన్ని రోజులు గురువుని చూసి సంతోషపడాం,
ఇక్కడి
శిష్యులను చూసి గురువుని సంతోషపడే
సంతోషించాలి.
అది
ఉండాలి. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
ఒక్కదానిలో అలా ఉంటే కాదు, మీ అందరికి తోడు మేము కూడా ఉండాలి. నీతో పాటు మేము కూడా ప్రయాణించాలి,
అందరం కలిసి ఇంకా ముందు వెనకాలేదు అందరం.
అందుకని చెప్పేసి నీతో పాటు మేము కూడా ప్రయాణిస్తాము.
మన జర్నీ వాజ్ ప్రూఫ్ దట్ వి ఆర్ ఆల్ టుగెదర్ ఇన్ దిస్. ఒడ్డుకి చేరిపోతాము, ఆడుతూ పాడుతూ అంటే ఆల్వేస్ జాయ్ఫుల్ గా వెళ్ళిపోతాం అనేవారు. మాడు మొహాలు వేసుకుని కూర్చోవడం ఎందుకు, అన్ని ఇచ్చేసాక మా ఏమీ లేని వాళ్ళ కూర్చోవడం ఏంటి అసలు. హ్యూజ్ ఇన్స్పిరేషన్ కదా,
అనుగ్రహం పొందాం మనం.
అందుకే happy. Thank you auntie, thank you for this wonderful session.
Thank you for all of us.
Om Sri Nana Paramatmane Namaha.